బలి చక్రవర్తి కుమార్తెగ గర్గభాగవతంలో ఆవిడ పేరు రత్నమాల అని చెప్పారు. ఈ రత్నమాలే గతంలో ఆలోచించి తన తండ్రి దగ్గరికి వచ్చి అడుగుతున్న ఈ పిల్లాడిని చూసి, అయ్యో ఈ పిల్లాడికి క్షీరమిస్తే బాగుండు కదా అనుకుంది. మళ్ళా తిరిగి మా నాన్న ఆస్తి అంతా దోచేస్తున్నాడు, మా నాన్న దేహం మీద కాలు పెట్టేస్తున్నాడు, తల మీద కాలు పెట్టేసి పాతాళానికి తొక్కేస్తున్నాడు అనే భావనతో ఈ పిల్లాడికి పాలు కాదు విషం ఇవ్వాలి అని అనుకున్నాడు. అంటే అంత్యకాలంలో సంకల్పం ఏం చేసింది, మళ్ళా జన్మ కారణమే. అయితే ఆ సంకల్పం ఎవరిదై ఉండాలి, భగవత్ సంబంధమైన సంకల్పం అయితే పర్వాలేదు. స్వామి నాకు ఒకవేళ జన్మే కనుక ఉంటే ఓ రాయిగా పుట్టినట్లయితే బృందావనంలో రాయిగా నన్ను పుట్టించు అన్నాడు ఒక మహానుభావుడు. పోని ఒక జంతువుగా నన్ను పుట్టిస్తే నువ్వు ధరించేటువంటి నెమలికలు ధరించేటువంటి ఒక కేకిగా నన్ను పుట్టించు, అంటే నెమలిగా నన్ను పుట్టించు. అలాగే ఓ చెట్టుగా నన్ను పుట్టించదరిస్తే బృందావనంలో ఆనాడు గోపికా వస్త్రాపహరణ సమయంలో ఏ చెట్టు మీదెక్కి ఆ వస్త్రాలన్నీ గ్రహించి దాని మీద కాసేపు నువ్వు అలా కూర్చున్నావో, అలా నీ స్పర్శ పొందదగినటువంటి చెట్టుగా నన్ను పుట్టించు అని కోరుకున్నారు. అంటే కోరిక ఎలాంటిదై ఉండాలి అంటే భగవత్ సంబంధమైన కోరిక అయి ఉండాలి. నాకు ఎటువంటి స్థితి కలిగినా పర్వాలేదు, అది భగవంతుడితో సంబంధమైనదైతే చాలును అని మనం కోరుకోవాలి. అలాగే పూతన కూడా చివరిలో ఆ జన్మలో ఆవిడ కోరిన కోరిక ప్రకారమే ఈనాడు భగవంతుడికి క్షీరము ఇచ్చింది. చివరిలో ఆవిడ అనుకున్నట్లుగా విషాన్ని కూడా ఆ హృదయంలో నింపుకొని వచ్చింది. అయితే పరమాత్మ ఏం చేశాడు, రెండు బుక్కలలో దాని సత్వాన్ని తాగాడు, దానిలో ఉండే బలాన్ని ఆయుష్యనంతా గ్రోలేశాడు. ఇంకా చెప్పాలంటే భగవంతుడి యొక్క స్పర్శతో పునీతమైనది పూతన. లోకంలో పవిత్రాలకెల్లా పవిత్రమేమిటి అంటే భగవన్నామస్మరణ. పవిత్రాణం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో యయపిత. ఇది విష్ణు సహస్రనామంలో చెప్తారు. పవిత్రాణం పవిత్రం యో మంగళానాం చ మంగళం. పవిత్రాల్లోకెల్లా పవిత్రమైనది ఏదో, మంగళాల్లోకెల్లా మంగళమైనది ఏదో, ఏ దైవాన్ని ఆరాధిస్తే అన్ని కోరికలు నెరవేరుతాయో, ఈ దైవాలన్నింటికీ ఉత్తమోత్తమమైనటువంటి ఒక గమ్యస్థానం ఎవరైతే ఉన్నారో, ఈ దేవతలకు కష్టం వచ్చినా ఎవరి వాకిట ముందు నిలబడి త్రాహి త్రాహి అని అంటున్నారో, పాహిమాం అంటూ ఏ భగవంతుడి మొర వినడానికంటే ఏ స్వామి అక్కడ ముంగిట్లో నిలబడి రక్షించమని వేడుకుంటున్నారో, అలాంటి భగవద్ విషయాన్ని గురించి మీకు చెప్తున్నారు అన్నాడు భీష్మాచార్యులు. పవిత్రానాం పవిత్రమ్యో మంగళానాంచ మంగళం. మరి ఇప్పుడు పవిత్రాల్లోకెల్లా పవిత్రమైనది ఏది? లోకంలో మన బిడ్డలు కానీ, మన తోబుట్టువులు కానీ, మన బంధువులు కానీ వెళ్ళిపోయిన తర్వాత మన ఆస్తుల్ని పంచుకుంటారు, మన ఒంటి మీద ఉన్న బంగారాన్ని పంచుకుంటారు, ఆఖరికి మనం విడిచి వెళ్ళినటువంటి బట్టల్ని కూడా పంచుకుంటారు. ఆ చీర అత్తగారిని నన్ను తీసుకోమన్నారు, ఈ చీర మా కోడలు గారు ఈవిడ కట్టుకోమన్నారు, లేకపోతే ఈ పంచమ్మ మామగారు నన్ను తీసుకోమన్నారు, ఆఖరికి వస్త్రాలకు కూడా వాటా వేసుకోవడానికి వస్తారు. ఎవరైనా నీ ప్రాకృత జన్మ ప్రారంభ విశేషాన్ని పంచుకోవడానికి ఎవడైనా వస్తాడంటే అవి అడుగు రాడు. అది ఎవరికి వాడు అనుభవించాల్సిందే. కర్మానుగో గచ్చతి జీవయ్యక. మరి పురాకృత జన్మ ప్రారంభాన్ని తొలగించి నిన్ను పునీతుణ్ణి చేసేది ఏమిటి అంటే భగవంతుడి యొక్క స్పర్శ, భగవంతుడి యొక్క నామం, భగవంతుడితో కలయిక, భాగవత సమాగమం, ఇవి మాత్రమే నీకు ముక్తి మార్గాలు. అందుకే ఇక్కడ పూతన చక్కగా పరమాత్మ సన్నిధానానికి చేరి ఆయనకు కాస్త స్తన్యమిచ్చిందో లేదో, నారాయణుడు ఆ కన్నటువంటి తల్లి దేవకికి, పెంచిన తల్లి యశోదకి ఎటువంటి లోకాలను గ్రహించాడో అలాంటి లోకాలకు పూతన కూడా చేరిపోయింది. ఎప్పుడైతే పూతన ఇంత పెద్ద రూపంతో ఓ యోజనన్నర మేర ఆవిడ శరీరం పడిపోయిందో, చుట్టూ ఉన్నటువంటి చెట్లన్నీ నుక్కు నుక్కు అయిపోయాయో, అంత పెద్ద దేహాన్ని చూసినటువంటి గోపికలు, అక్కడ ఉన్నటువంటి గోపాలు బెంబేలెత్తిపోయాయి. వాళ్ళకి ఇప్పుడు స్పృహ వచ్చింది. అంటే ఒక్కసారిగా ఎప్పుడైతే పూతన సంహారం జరిగిపోయిందో అప్పటికి వాళ్ళ మాయ వీడిపోయింది. వెంటనే యశోదాదేవితో రోహిణీదేవితో కలిసి, అయ్యో ఏంటమ్మా అలా మ్రాన్ పడిపోయి నుంచున్నారు, ఏదో జరగబోతోంది, మన కృష్ణయ్యకి ఆపదొచ్చింది అని వాళ్ళు కూడా వీళ్లతో కలిసి కృష్ణయ్య ఉన్న చెంతకు పరిగెత్తేశారు. నేలంకూలిన దాని పెన్నురమపై నిర్భీతి క్రీడింప. అక్కడ పడిపోయినటువంటి పోతన శరీరం మీద నిర్భీతి క్రీడింప, భయం లేకుండా ఆడుకుంటున్నాడటండి పరమాత్మ. ఓ బాలా రమ్మని, చిన్నపిల్లాడు కదా కృష్ణయ్య, ఆ పిల్లాడిని కాస్త ఒళ్ళో తీసుకొని ఈ గోపికలు ఆ కుర్రవాడిని ఎత్తుకున్నారు, భుజాలపైన పడుకోబెట్టుకుని కాస్త ఓదార్చారు. పీడ వదలిపోవడానికి ఆవుతో అతని చుట్టూ తిప్పి దృష్టిదోషం కలగకుండా దిష్టి తీశాడు. గోధుమిని గోమూత్రాన్ని ఆ పిల్లాడిపైన చల్లాడు. 12 నామాలతో 12 అవయవాలలో ఆ గోమయాన్ని పట్టించాడు. ఇక్కడ భగవంతుడికి రక్షాస్తోత్రాన్ని చేశారండి. దీన్ని శ్రీకృష్ణ రక్షాస్తోత్రము అంటారు. అంటే ఎక్కడైనా పిల్లలకు బాలారిష్ట దోషాలు కనుక ఉన్నట్లయితే కనీసం భాగవతంలో పూతన సంహారం తరువాత గోపికలు ఏ రక్షణైతే పరమాత్మకి కలుగుగాక అని నిర్ణయం చేసి ఓ స్తోత్రం చేశారో కనీసం దాన్ని మనం చదువుకుంటే పిల్లలకు బాలారిష్ట దోషాలు వస్తాయి. బాలారిష్ట దోషాలు అంటే చిన్నప్పుడు వాళ్ళకి ఏమవుతుందో మనకు తెలియదు, కానీ ఊరికే ఏడుస్తూ ఉంటారు. ఏదో దృష్టి దోషం కలిగిన వాళ్ళలాగా అలా అస్తమాను ఏడవడం కానీ, ఒళ్ళు అస్తమాను వెచ్చబడడం కానీ ఇలాంటి లక్షణాలు కనుక ఉన్నట్లయితే కనీసం ఈ స్తోత్రాన్ని చదివే ప్రయత్నం చేస్తే ఆ దోషాలు పోతాయి. ఇంకెక్కడైనా పిల్లలు మనకి దూరంగా చదువుతూ ఉండొచ్చు, ఎక్కడ ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, వాళ్ళు మనకి ఫోన్ చేసి అమ్మ ఈ రోజున ఒకటే తల తిరుగుతోంది, ఒళ్ళు వేడిగా ఉంది, నేను ఈ రోజున ఆఫీస్కి వెళ్ళలేదు, లేకపోతే చదువుకునే పిల్లలైతే నేను ఈ రోజున కాలేజీకి పోలేదమ్మా అని ఒకవేళ మనకు చెప్పారనుకోండి, ఆ సమయంలో కనీసం ఈ స్తోత్రాన్ని వాళ్లకు రక్ష కలుగుగాక అని చదివినట్లయితే స్వాంతన చేకూరుతుందని పెద్దల మాట. అటువంటి కృష్ణ రక్ష స్తోత్రాన్ని మనకి ఈ రోజున గోపికలు చెప్తున్నారు. ఆ గోపికలకి తృప్తి కలగలేదట. ఈ గోమూత్రాన్ని చల్లిన, ఆ గోమయాన్ని బాలుడి శరీరానికి పట్టించిన, ఆ గోవు యొక్క వాలాన్ని పిల్లవాడి చుట్టూ తిప్పిన, దృష్టిదోషం తొలగుగాక అని దీవించిన వాళ్ళ మనస్సు అంతటితో సంతృప్తి చెందక అంగాంగాలకు మహారక్షకట్ట తలచి ఆచమనం చేశారు. వాళ్ళు బాలుడికి రక్షకట్టే ముందర ఆ రక్ష కోసం బీజాన్యాసం చేసుకున్నారు. ఒకసారి మనం ఎలాగైతే ఈ అంగన్యాస కన్యన్యాసాదులు చేస్తామో అలాగే గోపికలు కూడా మా కృష్ణయ్యకు రక్ష కలుగుగాక అని రక్ష కట్టడం ప్రారంభం చేశాడు. అయ్యా చిన్ని తండ్రి, నీ పాదాలను బ్రహ్మ రక్షించుగాక, నీ మోకాళ్ళని వాయువు సంరక్షణ చేయుగాక, నీ తొడలని యజ్ఞుడు కాపాడుగాక, ఆ నడుముని అచ్యుతుడు కాపాడుగాక, నీ కడుపుకు హయగ్రీవుడు రక్షగా ఉండుగాక, హృదయాన్ని కేశవుడు, వక్షస్థలాన్ని ఈశ్వరుడు, భుజాలని చతుర్భుజుడు, ముఖాన్ని త్రివిక్రముడు, శిరస్సుని ఈశ్వరుడు సంరక్షణ చేయుగాక, నీ ముందు చక్రధరుడైన విష్ణువు నిలబడి నీకొచ్చే ఆపదలన్నింటినీ తొలగించుగాక, నీవు వెళ్ళేటువంటి వెనక ఉండే ప్రదేశంలో గదాదారుడైనటువంటి శ్రీహరి నిలచుగాక, కుడి ప్రక్కన ధనుర్ధారుడైనటువంటి మధువైరి నీకు అండగా నిలబడుగాక, ఎడమ పక్క ఖడ్గధరుడైన అజనుడు నిలబడుగాక, నీ మూల మూలలలో శంఖ చక్రగదాధారుడైన మృగాయుడు, ఆ పైన మీద ఉపేంద్రుడైనటువంటి విష్ణువు, కింద గరీద్మంతుడు, ఆ తరువాత హలాధరుడైనటువంటి పురుషుడు నిన్ను సంరక్షణ చేయుగాక, నీ ఇంద్రియాలు ఋషికేశుడు, నీ ప్రాణాన్ని నారాయణుడు, నీ చిత్తాన్ని శ్వేతద్వీపపతి, నీ మనస్సుని యోగేశ్వరుడైన కపిలుడు, నీ బుద్ధిని పుష్ణిగర్భుడైన విష్ణువు, నీ అహంకారాన్ని భగవంతుడైన పరమపురుషుడు రక్షిస్తూ ఉండుగాక. నువ్వు ఆడేటప్పుడు గోవిందుడు, నిద్రించేటప్పుడు మాధవుడు, నడిచేటప్పుడు వైకుంఠుడు, కూర్చొని ఉన్నప్పుడు శ్రీపతి, భుజిస్తున్నప్పుడు సర్వభక్షకుడైనటువంటి యజ్ఞభుజుడు ఏమాత్రం ఏమరపాటు లేకుండా నిన్ను సంరక్షణ చేయుగాక. నీ పేరు చెప్తే చాలయ్యా, చెడ్డ కలలు, వృద్ధగ్రహాలు, బాలగ్రహాలు, కూష్మాండాలు, ఢాకినీ పిశాచాలు, యాతుధానులనే దుష్టశక్తులు నశించిపోవుగాక. భూత ప్రేత పిశాచ యక్ష రాక్షసగణాలు నాశనమైపోవుగాక. కోటల రేవతలనే దుష్టశక్తులు, జ్యేష్ఠాదేవి పూతన మాతృకులు మొదలైన గణాలు నాశనమైపోగాక. నీలో ప్రాణాలని ఇంద్రియాన్ని శరీరాన్ని బాధించే ఉన్మాదాలు కానీ, మూర్ఛలు కానీ, మహోత్పాతాలు కానీ నిన్ను చేరకుండా ఉండుగాక అని ఆ బాలుడికి రక్ష పెట్టి దీవించారట. ఈ నామాలన్నీ ఎవరివండి? ఆయనవే. ఆయన నామాలు ఆయనకే పెట్టి రక్ష కడుతున్నారు ఇక్కడ గోపికలు. వాటన్నింటినీ అంగీకరిస్తున్నాడు కూడా పరమాత్మ. మనకి రామాయణంలో కౌసల్యామాత దగ్గరకు వెళతాడు రాముడు. అమ్మా నేను అడవులకు వెళుతున్నానమ్మా, నాన్నగారు నన్ను 14 అరణ్యవాసం చేయమని చెప్పారు అంటాడు రాముడు. కౌసల్యాదేవి కుప్పకూలిపోతుంది. అయితే వెళ్ళక తప్పదని రాముడు నిర్ణయం తీసుకున్నాక విశల్యకరణి అనే పేరు కలిగిన ఒక మూలిక కడుతుందండి రాముడి చేతికి. రాముడి చేతికి ఆ విశల్యకరణి కడుతూ అంటుంది, ఆనాడు నువ్వు అమృతం తీసుకురావడానికి గరుడుణ్ణి పంపుతూ తల్లైనటువంటి వినత ఏ మంగళాశీసుల్ని గరుడుకిచ్చిందో అలాంటి ఆశీస్సులు నీకు చెందుగాక. అలాగే పూర్వకాలము తమ అమరావతిని రాక్షసులందరూ ఆక్రమించుకుంటే దేవలతలు తన్నైనటువంటి అదితి అనే మాత కశ్యప ప్రజాపతి దగ్గర చేరి పయోభక్షణమనే వ్రతాన్ని చేసి వామనుణ్ణి పొందిన తరువాత ఆ వామనుడు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళబోతుండగా ఆ అదితి పాదాలకు నమస్కారం చేసినప్పుడు అదితి ఏ మంగళాశాసనాలు చేసిందో ఆ మంగళాశాసనాలు నిన్ను చేరుగాక. అంటే ఇక్కడ చూడండి, అక్కడ స్వామివారికే స్వామివారి నామమే మంగళం. అక్కడ గరుడు వేరుగా లేడు. అక్కడ సాక్షాత్ గరుడు అంటే ఎవరండి? స్వామివారికి వాహనం ఆయన. సుపర్ణో వాయు వాహన, విష్ణు సహస్రనామంలో సుపర్ణుడు అని పేరుంది నారాయణమూర్తికి. సుపర్ణుడు అంటే అందమైనటువంటి రెక్కలు కలిగినటువంటి వాడు అనేటువంటి అర్థంలో గరుడు అనే పదంలో చెప్తారు. గరుడు అంటే వేదం అనేటువంటి అర్థం కూడా ఉంది. అంటే వేదధ్వానం ద్వారా తెలియబడేవాడు, వేదమే తన స్వరూపంగా కలిగినటువంటి వాడు. ఇక్కడ అటువంటి గరుడు మీద తిరిగేటువంటి వాడు భగవంతుడు. ఆయన నామాన్ని ఆయనకే చెప్తూ రక్షగట్టింది ఆవిడ కౌసల్య. అలాగే వామనుడిగా ఉన్నప్పుడు వాళ్ళ తల్లి అదితి ఏ మంగళాశాసనాలు చేసిందో అవి నీకు చెందుగాక. వృత్రాసురుణ్ణి సంహరించడానికి వెళ్ళబోయేటప్పుడు ఇంద్రుడు అక్కడ వాళ్ళ తల్లి అయినటువంటి ఆ అదితి మాత దగ్గరికి వచ్చి ఆశీస్సులు తీసుకునేటప్పుడు ఏ మంగళాశాసనాలు ఇంద్రుడికి ఇచ్చిందో అటువంటి మంగళ శాసనము నీకు కూడా కలుగుగాక. తత్తే భవతు మంగళం అని మనకు అక్కడ రామాయణంలో శ్లోకాల రూపంలో వస్తుంది. అంటే ఇవన్నీ ఏమిటంటే ఆయన నామాన్నే ఆయనకు రక్షక. రక్షకులు లేని వారల రక్షించదనొచ్చు చక్రి రాదయ్యి ఉండం, రక్షింపు మనసు ఒక నరుణ్ అక్షము ప్రార్థింపనేల ఆత్మజ్ఞునకు. కాబట్టి ఇక్కడ ఆ పరమాత్మకి పరమాత్మ నామాలతోనే రక్ష పెట్టేశారు ఈ గోపాలులందరూ. ఎప్పుడైతే స్వామివారు చక్కగా ఆ రక్షాస్తోత్రం అంతా విన్నాడో, ఓహో వీళ్ళు పెడుతున్న రక్షకు నేను కూడా బద్ధుణ్ణి అగుదునుగాక. అంటే భగవంతుడు దేని ద్వారా కట్టబడతాడండి? భక్తి అనే సూత్రానికి కట్టుబడతాడు నారాయణ. అందుకే అతనికి దామోదరుడు అని పేరు. దామము అంటే త్రాడు. యశోదమ్మ తెచ్చిన ఇంత త్రాడికి కట్టుబడ్డవాడు కనుక అతడు దామోదరుడు అయ్యాడు. దుర్యోధనుడు రాయబార సమయంలో కృష్ణుణ్ణి కట్టడానికి పెద్ద తాళ్ళు తెప్పిస్తాడు. కృష్ణుణ్ణి బంధిద్దాం కదా అనే వాడి ఆలోచన. ఈ లోపల ధృతరాష్ట్రుడితో చెప్తాడు కృష్ణయ్య, ఇగో మీ వాడు చూడు ఎంత పని చేస్తున్నాడో మామయ్య, నన్ను పెద్ద తాళ్ళతో కట్టాలని చూస్తున్నాడంటే ఆయన ఏం మాట్లాడలేకపోతాడు, నేను చూడలేకపోతున్నాను కదా అంటాడు. దానికి కృష్ణయ్యే ఒక ఏది ఆలోచన చేస్తాడు. ఇంత పెద్ద స్వరూపం కట్టడానికి వీలు లేనంతటి విరాట్ స్వరూపాన్ని ఆయన రాయభార సమయంలో అక్కడ కురుక్షేత్రం ప్రారంభానికి ముందరే హస్తినాపురంలో ఈ ధృతరాష్ట్రుడి సమక్షంలో పరమాత్మ చూపిస్తాడు. అంటే ఇక్కడ దుర్యోధనుడి పెద్ద పెద్ద త్రాళ్లకు బంధింపబడినటువంటి పరమాత్మ యశోద దగ్గర ఎలా బంధింపబడ్డాడు? మూడు త్రాటికి లొంగిపోయాడు. అంటే పరమాత్మ దేనికి లొంగుతాడు? త్రాటికి లొంగేవాడైతే దుర్యోధనుడి త్రాటికి కూడా లొంగాలి కదా. ఆయన లొంగింది త్రాటికి కాదు, భక్తి అనే సూత్రానికి లొంగాడు పరమాత్మ. అంటే భక్తికి తప్ప భగవంతుడు ఇంకో దానికి లొంగడు. అచ్చపు భక్తికి తప్ప అంటుంది భాగవతం. అంటే భక్తికి తప్ప ఇంకో దానికి భగవంతుడు లొంగేటువంటి అవకాశమే లేదన్నమాట. అలా గోపికలు భక్తితో చేసిన స్తోత్రానికి పరమాత్మ కూడా బద్ధుడైపోయాడు. అప్పటికప్పుడు వాళ్ళు చేస్తున్న స్తోత్రానికి ఆనందపడిపోయాడు. వెంటనే తనకుండేటువంటి భయం తొలగిపోయిన వాడిలాగా, వీళ్ళు పెట్టిన రక్షకే తను మామూలు స్థితికి వచ్చిన వాడిలాగా కనపడ్డాడు. వెంటనే యశోద చనుబాలు త్రాగించి ఆ పానుపైన పడుకోబెట్టి, ఇక నిద్రపో నాయన అంటూ ఆవిడ జోలపాడేసింది. అప్పుడు ఈ నందుడు మొదలైనటువంటి గోపనాయకులు మధుర నుండి వచ్చారు. మరి పంపించాడు కదా వసుదేవుడు, నువ్వు ఇక్కడికి వచ్చేసావు, ఏవో ఉత్పాతాలు జరుగుతున్నాయి. మనం మీకు చెప్పాను, నందుడు అంటే జీవాత్మ, యశోద అంటే ఆచార్యుడు. ఆచార్యుడి సన్నిధానాన్ని జీవుడు ఎప్పుడు వదులుతాడో అప్పుడే మానవుడు బాధలకు గురి అవుతాడు. ఆచార్యుడు ఎవరండి? యశోదమ్మ. యశోదమ్మని నందుడు విడిచిపెట్టాడంటే ఏదో ఒక ఉపద్రవం వస్తుంది. పోనీ యశోదమ్మ పరమాత్మని మరచి పనుల్లో పడిపోయిందనుకోండి, అక్కడ ఒక ఉపద్రవం వస్తుంది. అంటే పరమాత్మతో సంబంధము తొలగినప్పుడే మాయ ప్రవేశిస్తుంది. మాయ ప్రవేశించడానికి కారణమేమిటి? మాయ ప్రవేశించడానికి కారణం భగవంతుడితో మనకు కలిగిన కొద్దిపాటి ఎడబాటు. అది కూడా ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తుంటుందండి.
అలవాటు లోపలికి వెళ్ళడానికి అలవాటు పడినటువంటి శునకము యజమాని ఏమరపాటును గుర్తించి ఎప్పుడు వంటగదిలో ప్రవేశిస్తుందో అలాగే మాయ కూడా మనలోకి చొరబడడానికి అది అవకాశాన్ని చూసుకుంటూ ఉంటుంది. మనం ఎప్పుడు ఏమరపాటు పొందుతామో అప్పుడు వచ్చేస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి, సర్వదా జాగ్రత్తగా ఉండాలి భగవద్ విషయంలో. ఇక్కడ అలాగే స్వామివారు చక్కగా నిద్రపోతున్న వాడిలాగా యశోదమ్మ దగ్గర కనిపించాడు. ఈ నందుడు వచ్చాడు, ఏదో ఉత్పాతం జరిగినట్టుందని గుర్తించాడు. వెంటనే ఈ ఉత్పాతాలని వసుదేవుడు ముందుగానే గుర్తించి నాతో చెప్పాడు కదా, వసుదేవుడు చెప్పకపోతే నేను ఇక్కడికి రావడంలో ఆలస్యమై ఉండేది, ఎంత ఉత్పాతం జరిగింది అని. ఈయనేం చేశాడు, ఇప్పుడు ఇంత పొడుగైపోయింది శరీరం, ఈ శరీరాన్ని తగలబెట్టడానికి చాలా కాలం కావాలి. ఇప్పుడు పెద్ద యోజన అది మేర కావాలంటే ఇప్పుడు ఎవరైనా సరే ఊడ్చాలా కాల్చాలా అన్నప్పుడు వాళ్ళు అడుగుతారండి, పూడ్చే వాళ్ళని కనుక తీసుకెళ్ళాలంటే గొయ్యి ఎంత తవ్వాలి అని అడుగుతారు, ఎంత పొడుగు తవ్వాలండి, మనిషి ఎంత ఉంటాడు అని అడుగుతాడు. కాల్చాలనుకోండి, ఏమండి మరి మనిషి బరువుగా ఉంటాడా, కాస్త ఏమైనా బాగా లావుగా ఉంటాడా సన్నగా ఉంటాడా, మేము దాని ప్రకారం కట్టెలు తెచ్చుకుంటామంటారు. అలాగే ఇక్కడ కూడా పోతన యోజన మేర పడిపోతే దాన్ని తగలెట్టడం వీళ్ళకి బాగా కష్టమైపోయింది. ఎందుకంటే మనం దేహాన్ని చూసుకుంటున్నామే కానీ దేహము చివరి అవస్థను గుర్తించలేకపోతున్నాం. పశ్యన్నపచిన పశ్యతి మూడే, ఆదిశంకర భగవత్పాదాచార్య వారు భజగోవిందంలో చెప్తాడు, వీడు చూస్తూ కూడా గుడ్డివాడైపోతున్నాడు మానవుడు అన్నాడు. పశ్యన్నపచిన పశ్యతి మూడే, వీడు చూస్తూ గుడ్డివాడైపోతున్నాడు. ఏం చూస్తున్నాడు, ప్రపంచంలో వచ్చేవాళ్ళు వెళ్ళిపోతున్నాడు. విద్యాప్రకాశానందగిరి స్వామి వారు చిన్న ఉపమానం చెప్పేవారు కథ. ఓ చోట ఒకటండి 10 అంతస్తుల భవనం కట్టాడు. మొదటి అంతస్తులో చక్కగా ఏది ప్రపంచంలో ఉండే వింతలు విశేషాలు, ఆ 2వ అంతస్తులో వచ్చేటప్పటికి ఖగోళ శాస్త్ర విశేషాలు, ఆ 3వ అంతస్తులో వచ్చేటప్పటికి అంతరిక్షంలో ఉండే విశేషాలు, ఇలాగా 10 అంతస్తుల్లో రకరకాల విశేషాలన్నీ ఇతడు బాగా చక్కగా ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళందరినీ కూడా అభిప్రాయం రాయడానికి ఒక చిన్న బుక్ పెట్టాడటండి. క్రింద విజిటర్స్ బుక్ ఉంటుంది కదా. ఇప్పుడు చాలామంది రామోజీ ఫిలిం సిటీకి వెళ్తారు, వెళితే అక్కడ రకరకాల వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలు అడుగుతారండి. వాళ్ళు వెంటనే వాళ్ళు ఏదో రాస్తారు, ఇంత అద్భుతమైన కట్టడం మేము ఎక్కడా చూడలేదు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఇదిగో మేము కట్టిన కట్టడం ఇంతమంది ప్రశంసలు అందుకున్నది అని వాళ్ళు తర్వాత దాన్ని పబ్లిష్ చేసుకుంటారు, అంటే బయట ప్రచారం చేసుకుంటారు. అలాగే ఇక్కడ కూడా ఆయన ఈ 10 అంతస్తుల భవనం అందరికీ చూపిస్తూ వింతల విశేషాలన్నీ చూసిన తర్వాత వాళ్ళ అభిప్రాయం మొత్తం రాయిస్తున్నాడు. అయితే ఓ రోజున ఓ సాధువు గారు వచ్చాడు. ఆ సాధువు గారిని పిలిచి ఆయన కూడా ఈ 10 అంతస్తుల భవనం చూపించి చక్కగా అన్ని విశేషాలన్నీ చూపించిన తర్వాత ఈ విజిటర్స్ బుక్ తీసుకొచ్చి ముందు పెట్టాడు. ఆయన రాసి వెళ్ళిపోయాడు. ఆయన ఏమి రాశాడు అని చూద్దాం కదా అని తీస్తే అందులో ఆయన ఒక మాట రాశాడు, అయ్యా నీ 10 అంతస్తులు చక్కగా ఉండి నేను చూసి చాలా బాగా సంతోషించాను, అయితే నాకు ఒక చిన్న సలహా, దయచేసి మీరు చచ్చిపోయేటప్పుడు 10 అంతస్తులో చచ్చిపోండి, 10 అంతస్తులకి మెట్లే ఉన్నాయి కనుక పొరపాటుని మీరు అక్కడ కనుక చచ్చిపోతే మిమ్మల్ని మోసుకు రావడానికి జనానికి ఖర్చు అవుద్ది కనుక దయచేసి చచ్చేటప్పుడు 10 అంతస్తులో చచ్చిపోండి అని రాశాడు. 10 అంతస్తులో చచ్చిపోతే లిఫ్టుల్లో ఇప్పట్లాగా ఏమండి మోసేటప్పుడు ఉంటుంది, ఏ బస్తా పీందినాడో మహానుభావుడు ఇంత బరువు ఊరాడు అని అనుకుంటూ మోసుకెళ్ళిపోతాడు కదా. అలాగే ఇక్కడ కూడా ఆయన చిట్ట చివరి స్థితిని గుర్తించలేకపోతున్నాడు మానవుడు. ఆఖరికి మానవుడు గతేమిటి, ఇదే ప్రయాణం, పెద్ద ప్రయాణం ఇది. అన్ని ప్రయాణాలకు ఏర్పాట్లు ఉంటాయే కానీ ఈ ప్రయాణాలకు ఉండవు. అలాగే ఇక్కడ పోతను చూడండి, చావడం ఇది తచ్చింది, ఇప్పుడు దీని చావు ఇక్కడ చావుకొచ్చి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు చావడం అయితే యోజన మీద బాగా చచ్చిపోయింది, ఇప్పుడు దీన్ని ఎలా కాల్చాలి అంటే వెంటనే అక్కడ వసుదేవుడు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు. ఈ నందుడు అంటున్నాడు, దీన్ని ఖండఖండాలు చేసి ఎక్కడి కుప్పలు అక్కడ పడేసి వెంటనే దీన్ని అగ్ని సంస్కారం చేయండి అన్నాడు. వెంటనే గోపాలుడు గొడ్డలు తెచ్చారు, పూతన శరీరాన్ని ఖండఖండాలుగా నరికారు, ఎక్కడికక్కడ కుప్పలు వేశారు. ఈ కుప్పలలో నుంచి వస్తున్నటువంటి వాసన ఉంటుందండి, బాలార్థ ప్రేత ధూమచ్చ వృద్ధాస్త్రీ పల్వలోదకం రాత్రౌ తధ్యాన బుద్ధిచ్చ ఆయుక్షీణం దినే దినే. శాస్త్రంలో చెప్పారు ఉదయిస్తున్న సూర్యుడిని నేరుగా చూడకూడదు, అలాగే చనిపోయిన తరువాత శ్మశానంలో కాలుతున్నప్పుడు వచ్చే పొగను పెంచకూడదు. ప్రేత ధూమచ్చ వృద్ధాస్త్రీ తనకంటే పెద్దదైనటువంటి స్త్రీ మాతతో పరాచికాలు ఆడకూడదు. అంటే కొంతమంది వావి వరసలు చూడకుండా వదిన వరస అయ్యే వాళ్ళని కూడా ద్వంద్వార్థాలుగా మాట్లాడేటువంటి బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు. అసలు అక్కడ తల్లి అనేటువంటి పదం వారికి ఉండదు. అక్కడ ఏదైతేనే మాట్లాడచ్చు కదా అనే భావన. అలాగా తనకంటే పెద్దవారైన స్త్రీలతో పరాచకంగా మాట్లాడడం, దోషదృష్టి చూడడం అనేటువంటిది ఉండకూడదు. అది కూడా ఆయుక్షీణానికి హేతువే. ఇంకా చెప్పాలంటే తనది కానటువంటి స్త్రీమూర్తి ఎందు దోషబుద్ధి కలిగి ఉండడం కూడా వాడి ఒకరోజు ఆయుష్య క్షీణానికి గుర్తట. వృద్ధాస్త్రీ పల్వలోదకం, నిల్వ ఉన్న నీటిని తాగకూడదు. రాత్రి మధ్యాహ్నం బుట్టిచ్చా, రాత్రి వేళ పెరుగన్నం తినకూడదు. ఇలా ఎవరు తింటారో వాళ్ళ ఆయుష్ ఒకరోజు తగ్గిపోతుంది. ఆయుక్షీణం దినే దినే వాడికి ఆయుష్ క్షీణత కలుగుతోందని శాస్త్రంలో చెప్పారు. అందుకని ఇప్పుడు ఈ పూతన శరీరంలో నుంచి శవం కాలిన వాసన వస్తుంది కదా, ఆ వాసన మీరు పీల్చకూడదు. అందువల్ల ఈ గోపాలు ఏం చేస్తున్నారు, ఈ ముక్కుకి వస్త్రాన్ని అడ్డుపెట్టుకుంటున్నారు. కానీ ఎలా చేరిందో ఈ పూతన కాలినటువంటి వాసన వాళ్ళ ముక్కుల్లోకి చేరింది. ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు, తెలియకుండానే వాళ్ళ వస్త్రాన్ని వదులు చేస్తున్నారు. అంటే ముక్కు దగ్గర గట్టిగా అట్టిపెట్టుకున్న వస్త్రాన్ని తొలగిస్తున్నారు. కారణం ఏమిటి, పొగలి పొగలి కాలు మగువ దేహంబున అగరు పరిమళముల పొగలు వెడలే దేహ కల్మషములు శ్రీహరిముఖంబున త్రావబడుట చేసి భూవరేణ్య. అక్కడ పరీక్షణ మహారాజు ఆశ్చర్యపోయి శుభయోగీంద్రుణ్ణి అడిగాడు, అంత దుష్టమైనటువంటి పోతన, అంత పరిమళ శరీరపు వాసన అంత గాఢంగా పరిమళంగా రావడానికి కారణమేమిటి అంటే, పరీక్షణ మహారాజా, ఆ పోతన శరీరం రగిలి పొగలి కాలుతూ ఉంటే శరీరం నుండి అగరు సువాసనలు వెదజల్లేటువంటి పొగలు వచ్చాయి. ఎందుచేతనో తెలిసిన కృష్ణుడు పాలతో పాటు విషాన్ని, ఆమె ప్రాణాన్నే కాక శరీరంలో ఉండేటువంటి మాలిన్యాన్ని మొత్తాన్ని త్రాగేశాడు. కారణమేమిటి, హరి తన మీద పదములు కరములు నిడి చన్ను గుడిచి కలిసిన మాత్రం హరి జనని పగిది పరగతి కలిగిను దురితములు వాసి అసుర అంగనయుం. పరీక్షణ మహారాజా, హరి తన మీద పదములు కరములు నిడి చన్ను గుడిచి కలిసిన మాత్రం, పోతనవచ్చుల వారు చూడండి ఎలా చెప్తున్నాడు, కృష్ణుడు తనపై కాళ్ళు చేతులు వేసి దగ్గరికి వచ్చాడు కదా, పరమాత్మ స్పర్శ పొందింది, చనుపాలు త్రాగాడు నారాయణమూర్తి, ఆయన పెదవులతో ఆవిడ పాలను స్వీకరించాడు. ఆ అంతటి ముక్కడి రాక్షసికి కూడా పాపాలు పటాపంచలైపోయి విష్ణువు తల్లికి ఏ గతులు కలుగుతాయో పూతనకి కూడా అలాంటి గతులే కలిగాయి. అంటే స్వామి తన ఎప్పుడూ కూడా తనలో ఉండేటువంటి గుణం ఏమిటంటే, ఎదుటివాడిలో ఉండేటువంటి దుర్లక్షణాన్ని పరమాత్మ చూడాడు. వాడిలో ఏ కొంత మంచి అయినా ఉంటే దాన్ని తీసుకొని ఉద్ధరిస్తాడు ఆయన. మనం ఏం చేస్తున్నామంటే ప్రపంచంలో దోషాన్నే చూస్తాం. పరమాత్మ ఏం చూస్తాడు, వాడిలో ఉన్నటువంటి మంచితనాన్ని తీసుకొని వాడిని ఉద్ధరిస్తాడు. ఆయన కావలసింది అది. మనకు భగవద్గీతలో కూడా స్వామి ఏం చెప్తాడు, స్వల్ప మత్స్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. మన రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, వేసవికాలం వచ్చిందంటే నీళ్లు అడుక్కి వెళ్ళిపోతాయండి బావుల్లో. పూర్వకాలం బావుల దగ్గరికే వెళతారు కదా అమ్మగారులు. ఈ బావుల్లోకి వెళ్ళేటప్పుడు ప్రతి వాళ్ళ ఇంట్లో ఏముంటుందంటే తాడు ఉంటుందండి. అనుకోకుండా మంచి వేసవికాలం వచ్చిందంటే మన తాడు సరిపోదండి, నీళ్లు బాగా అడుక్కి వెళ్ళిపోతాయి కదా. ఈ లోపల వేసినటువంటి ఆ పాత్ర మునగాలంటే మన తాడు సరిపోనంత దూరం వెళ్ళిపోతాయి. నువ్వు తాడు ఎంత దూరం వెళ్ళినా పర్వాలేదు, నీ చేతిలో బెత్తెడుంటే చాలు. నీ చేతిలో బెత్తెడుందనుకోండి, ఎన్ని ఆ అడుగుల లోతులోకి తాడు వెళ్ళిపోయినా దాన్ని బయటికి రావచ్చు. ఆ బెత్తెడు తాడేమిటంటే నువ్వు ఆచరించేటువంటి ధర్మం. ఈ ధర్మమే బెత్తెడు తాడు. ఈ తాడొక్కటి పరమాత్మ నువ్వు ఆయన చేతికిచ్చావా అంటే, కొద్దిపాటి ధర్మమైన నువ్వు చేసి ఉన్నట్లయితే మనకి వెళ్ళిపోయిన తర్వాత వైతరణి నది అని ఉంటుందటండి గరుడ పురాణంలో చెప్తారు. వైతరణి అని దానికి పేరెందుకు అంటే, వితరణ ద్వారా దాటునది వైతరణి, తరణము అంటే దాటడం, వితరణము అంటే విశేషంగా దాటడం. వైతరణి అంటే అర్థమేమిటి, ఇక్కడ నువ్వు చేసుకున్నటువంటి దానము ద్వారా పుణ్యము ద్వారా ఆచరించినటువంటి ధర్మము ద్వారా దాటడానికి వీలైనదేదో అది వైతరణి. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ యమభటులు అడుగుతారటండి. ఆయన ఏమడుగుతాడు, అయ్యా నీకు డబ్బులు ఉన్నాయా, నీ ఫ్లాట్లు ఉన్నాయా, ఇవన్నీ అడగడండి. అబ్బాయి నువ్వు ఎవరికైనా ఆకలి అంటే అన్నం పెట్టావా, దాహం అంటే మంచినీరు ఇచ్చావా, ఇంటికి వచ్చిన వ్యక్తిని కూర్చోమని చెప్పావా, ఎవరిని మనస వాచ కర్మణ బాధ పెట్టకుండా నీ జీవితాన్ని గడుపుకున్నావా? అలా గడిపినటువంటి సంఘటన ఏదైనా ఉంటే నువ్వు నా లోకానికి రావడానికి అర్హత పొందుతావు. ఈ వైఖరిని దాటడానికి నీకు సమర్థంగా నిన్ను ఒక పడవ పంపుతాం. ఆ పడవలో నువ్వు ఎక్కి రావడానికి మా పల్లె వాళ్ళు సాయం చేస్తారని స్వామి చెప్తాడు అన్నట్టుగా మనకు గరుడ ప్రాణంలో ఉంది. అంటే ఈ పడవని నువ్వు డబ్బెట్టి కొందే. ఇక్కడ మనం కొంత డబ్బిస్తే ఏసీ బస్సులు వస్తాయి, కొంత డబ్బిస్తే విమానాలు వస్తాయి, కొంత డబ్బిస్తే వందే భారత్ ట్రైన్లో టికెట్లు దొరుకుతాయి. అక్కడ ఈ డబ్బు ద్వారా అక్కడ ప్రయాణాలు అక్కడ చేయడానికి కుదరదు సుమా. అక్కడ ఇవ్వవలసిన డబ్బు ఏమిటంటే నువ్వు చేసిన ధర్మం, నువ్వు ఆచరించినటువంటి పుణ్యం. ఎవరికైనా కలిగినంతలో ఒకళ్ళకింత పెట్టినటువంటి ధర్మాన్ని చూసి పరమాత్మ నీకు అటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. అలాగే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చిందే ఇంత ధర్మం అయితే, అన్నింటినీ ఇచ్చే పరమాత్మకే ఇచ్చిన వాళ్ళు ఇంకెంత ఆనందాన్ని పొందుతారు. ఇప్పుడు ఈ ఆయనకే ఇచ్చింది కదా ఈవిడ తనువు, ఆయన కోసమే ఇంత సుందర వేషాన్ని ధరించింది ఆవిడ. పైగా నా చెలుము సఫలమగును, స్వామి ఇంత సౌందర్యాన్ని ధరించినందుకు నాకు సఫలత కలుగ చేయి అని పరమాత్మకు సరెండర్ అయింది ఆవిడ. కాబట్టి ఈ మాత్రం చేసిన ఆవిడ హృదయాన్ని గుర్తించిన నారాయణుడు తన లోకాన్ని ఇచ్చేశాడు. మరి విష్ణువుకి ఒక్క మారు విషమయమైన చనుబాలిచ్చిన రాకాసి, అందున బాలహంతకురాలు కూడా స్వర్గానికి వెళ్ళిందట కదా, మరి విష్ణువుని కన్న తల్లికి పాలిచ్చి పెంచిన తల్లికి మోక్షమే కానీ మళ్ళీ జన్మ ఉంటుందా? కానీ పరీక్షణ్ మహారాజా, విష్ణువుని చూచిన వాళ్ళు చనుబాలు త్రాగించగలిగిన యువతులు ఎంత ఉత్తమ లోకాలకు పోతారో ఊహించడం శక్యమా? ఏమండి, భగవంతుడు అందరి హృదయాలలో చేరి అందరి స్తన్యాన్ని స్వీకరించాడు ఆయన. ఇది మనకు బ్రహ్మగర్భ భంగం జరిగినప్పుడు ఓ సంవత్సర కాలం పాటు గోకులంలో ప్రతి గోపాలుడు తానై, ప్రతి లేఖడు కూడా తానై, ప్రతి ఇంటిలో తానై తల్లుల దగ్గరికి వెళ్ళి ఆయన క్షీరాన్ని స్వీకరిస్తాడు. ఆ సమయంలో అందరి తల్లుల స్తన్యంలో ఆయన పాలను స్వీకరిస్తాడు. ఆ వయస్సులో కూడా ఆ తల్లునికి స్తన్యంలో పాలొచ్చేట్లుగా భగవానుడు అనుగ్రహించాడు. అంటే అక్కడ అందరి కోరికలు ఆయన తీర్చాడు. అందువల్ల అటువంటి గోమాతలు కూడా ముక్తిలోకంలో తిరుగుతూ ఉంటాయి కదా, ఆ పూతన సుగంధం నుంచి గొప్ప వాసన వస్తుంటే ఆ గోపాలకులు అనుకున్నారట, ఇటువంటి దుష్టురాలి శరీరంలో ఇంతటి యోగ్యమైన సుగంధమా అని ఆశ్చర్యపోతూ తమ తమ పల్లెలకు వెళ్ళిపోయారు. ఇక నందుడు ఉత్సాహంతో చక్కగా తనకి ఏది పిల్లాడికి ఉపద్రవం తప్పిపోయిందనుకొని ఆనందంతో తనింటికి తాను వెళ్ళాడు. ఈ పోతను ఎలా ప్రవేశించిందో, పరమాత్మ ఎలా చేరుకుందో ఇవన్నీ వాళ్ళు అక్కడ నందుడితో చెప్పారు. వెంటనే నందుడు అన్నాడు, జాగ్రత్త వహించండి పిల్లాడి దగ్గర అని హెచ్చరిక చేసి కొంతకాలం గడిచిపోయింది. ఈ తర్వాత ఈశ్వరుడైనటువంటి నారాయణమూర్తి ఇంత పనిచేశాడా, ఏ అవతారములు ఏ కర్మములు చేసి ఈశుండు హరిభవద్ర భద్రాయతనము అన్నియు వినబాయదు చిత్తము శివుల పండుగలయ్యే. ఇక్కడ పరీక్ష మహారాజు అంటున్నాడు శుభయోగింద్రుడితో, ఈశ్వరుడైనటువంటి నారాయణుడు ఇప్పటి వరకు చేసినటువంటి అవతార లీలలు వేరు, ఈ కృష్ణావతారంలో ఆయన చేస్తున్నటువంటి లీలలు వేరు. ఇప్పటి వరకు ఆయన 9 అవతార కథలు విన్నాడు. భాగవతం ధర్మం ప్రకారం భగవంతుడు 21 అవతారాలు ధరించాడే. ఆ 21లో విశేషంగా చెప్పుకునేటువంటి అవతారాలు దశావతారం. ఆ దశావతారాల్లో కూడా ఇప్పటిదాకా పరమాత్మ మనకు ధరించి కనిపించినటువంటి అవతారాలు ఇదిగో ఇప్పటి వరకు కూడా మనకి 9 అవతారం కృష్ణావతారం, 10 అవతారం మనకు కల్కి అవతారంగా చెప్తారు. సరే, ఈ అవతారంలో ఉండే విశేషం ఏమిటంటే, అంతకు ముందర నేను ఎన్నో అవతారాల గురించి విన్నాను కానీ ఇంత గొప్ప అవతారం అంటే తనను ధన్యంలో విషం నింపుకొని వచ్చి చంపడానికి ఓ స్త్రీమూర్తి ప్రయత్నం చేస్తే ఆవిడకి కూడా ముక్తి లోకాలు ఇచ్చారంటే అటువంటి పరమాత్మ, అటువంటి లక్షణం కలిగిన వాడు ఎవరైనా ఉంటారా? అందుకని ఇంకా చెప్పండి నాకు భగవంతుడి యొక్క లీలలు అంటూ, ఉరు సంసారపయోధి తరణంబులు పాపపుణ్య తరణంబులు శ్రీకరణంబులు ముక్తి సమాచరణంబులు బాలకృష్ణ సంస్మరణంబుల్ ఉరుపై ఉరు సంసారపయోనిది తరణంబులు. నిరంతరం బాలకృష్ణుని యొక్క సంస్మరణలు ఈ సంసారాన్ని దాటించేటువంటి నావలటండి. మనకి భగవంతుడు ఏం చెప్పాడు, ఇవో ఈ సంసారం అనేటువంటి సాగరం దాటాలి అంటే ఒక నావ కావాలి అన్నాడు. నిరంతరం బాలకృష్ణుని స్మరించేటువంటి వాడికి ఈ నావలగా ఉపయోగపడేవి ఏమిటి అంటే పరమాత్మ యొక్క మాటలు, ఆయన గురించి మాట్లాడుకోవడం, ఆయన గురించి పాడుకోవడం. అందుకనే నిన్ను కోరుతురు, నిన్ను చింతింతురు, ఇతర అన్వేషణము చూపురే అని మనకు భాగవతంలో కుంతీదేవి అంటుంది. మొట్టమొదటి స్కందంలోనే ఆవిడ అంటుంది అనమాట, స్వామి నిరంతరము నీ ఎందే మనసు పెడతారు, నీ గురించే తెలుసుకోవాలనుకుంటారు, నీలోనే చేరాలనుకుంటారు, నీవు తప్ప ఇంకొక దానిని భక్తులైనటువంటి వాళ్ళు కోరరు, కోరవలసింది ఇంకోటి ఉండదు అని కుంతీదేవి అంటుంది భాగవతంలో. అలాగే ఇక్కడ కూడా గొప్ప భగవంతుడి యొక్క ఈ సంస్మరణ, స్మరణ వేరు సంస్మరణ వేరు. సంస్మరణ అంటే అర్థం ఏంటండి, నిరంతరం స్మరణ ఉంటే మరణం ఉండదు అనేవారు రామకృష్ణానంద స్వాముల వారు. మీరు స్మరణము అని రాయాలి అంటే సా కింద మా ఒప్పిచ్చి స్మరణము రాయాలి. మరణం ఎప్పుడు పోతుంది, మరణం ఎప్పుడు వస్తుందంటే స్మరణంలో సకారము పోతే మరణం వస్తుంది అన్నాడు. మరణం అంటే దేహంలో నుంచి చైతన్యం పక్కకి తప్పుకోవడం కాదయ్యా, ఈ చైతన్యం అనంతంలో కలవడం కాదు మరణం అంటే, భగవంతుడి యొక్క మరుపే మరణం అంటే, స్వామి యొక్క స్మరణము మరవడమే మరణం అంటే. కాబట్టి నిరంతరము భక్తులైనటువంటి వాడు దేని కోరతారు, ఆయనతో సంబంధాన్ని కోరతారు, ఆయనతో భక్తులతో సహవాసాన్ని కోరతారు. అలాంటి బాలకృష్ణ సంస్మరణ ఎవరు చేస్తారో అలాంటి వారికి సర్వ పాపాలు క్షయించిపోతాయి, అన్ని సంపదలు వారికి కలుగుతాయి. నిజమైన సంపద అంటే అర్థం ఏమిటండి, సంపద అంటే ఏంటో కుంతీదేవి చెప్తుంది. సంపద అంటే కృష్ణుణ్ణి పొందడం, మరి ఏది ఆపద అంటే భగవంతుణ్ణి మరవడం. భగవంతుణ్ణి మరవడం ఆపద, భగవంతుణ్ణి పొందడం సంపద. అన్ని సంపదల్లో కల్లా గొప్ప సంపద ఏమిటి, పరమాత్మని పొందడం, ఆయనతో చేరడం. ఇదిగో ఇటువంటి ఆ సంపదని అనుగ్రహించడం అనేది కేవలం శ్రవణం ద్వారా మాత్రమే అందుతుంది. మోక్షం ఎవరికైనా దొరకాలంటే అతని సంస్మరణాలే మూలాధార. మునీంద్ర నా యందు నీకు దయ ఉంటే తర్వాత బాలకృష్ణుడు ఏం చేశాడో చెప్పు అని పరీక్షిత్ మహారాజు అడగగానే శుభయోగింద్రుడు మళ్ళీ శకటాసుర వృత్తాంతాన్ని చెప్తున్నాడు. బాలండు దిగిలబడ నేర్చనని జన్మ నక్షత్రమందు ఒకనాడు ఆ కొలతి వేకబోక్కుపోయ ప్రేతల చీరి వాదిత్ర గీతారావంబుశలంగా విప్రులతో కూడా వేదమంత్రంబుల అభిషేచనాది కమాచరించి వారి దీవెనులుంది వారికి మొదవుల అన్నంబు చీరల అడిగినట్లు ఇచ్చి బాను తీయమెసగ బానుకు చేర్చి నిదురబుచ్చి గోప నివహమునకు గోపికలకు పూజ గుమరాల చేయుచు జనని కొడుకుమరచ సంభ్రమమున. భాగవతంలో ఏమండి ఇక్కడ శకటాసుర వృత్తాంతం అనగానే శకటాసురుడు ఎన్నో నెలలో వచ్చాడు, శకటాసురుడు ఎన్నవ రోజున వచ్చాడు అంటే సరిగ్గా మూడవ నెల దాటిన తరువాత వచ్చాడండి శకటాసురుడు. మూడు నెలలంటే ఎన్ని రోజులండి, మూడు నెలలంటే 90 రోజులు కదా. తర్వాత ఇలా ఒత్తిగిల పడడం నేర్చుకుంటున్నాడు పరమాత్మ అంటే 3 నెలల 18 రోజులు. 3 నెలల 18 రోజులు అంటే ఎంత, 90 18 ఎంత, 108. జపమాలలో పూసలు ఎన్ని ఉంటాయి, 108. మనందరం పుట్టిన నక్షత్రాలన్ని 27. నక్షత్రాలకు పాదాలన్ని 4. 27 4లు ఎంత, 108. అంటే 108వ రోజు శకటాసురుడు వచ్చాడండి. శకటము అంటే అర్థం ఏమిటండి, బండి. బండికి అర్థం ఏమిటి, మనం లోకంలో మాట్లాడుతూ ఉంటాం ఈ మధ్య నా బండి సరిగా దొరడం లేదండి అంటాడు. బండి దొరడం లేదంటే అర్థం ఏమిటి, నా బ్రతుకంతా ఒడిదుడుకులు అయిపోతుందండి, నా జీవితం సరిగా నడవడం లేదని అర్థం. శకటము అంటే జీవితం అండి. ఈ జీవితం సరిగా జరగాలి అంటే కనీసము 108 నామములు భగవంతుడిని రోజు ఒక్క మాలైనా చేయాలన్నాడు రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు. 108 ఒక్క మాలన్నా చేయకపోతే నీకు అన్నం తినే అర్హత లేదు అన్నారు. కనీసం 108 మార్పు, 108 మార్లండి. ఏమండి ఈ 108 అష్టోత్తరాలు చదువు రాదండి అంటారా, మీరు ఏ నామాన్ని పట్టుకుంటారా ఆ నామం రామ అని పట్టుకోండి. ఓం శ్రీరామాయ నమః వచ్చిన వాళ్ళు అనుకోవచ్చు, లేదు ఓం శ్రీరామ, లేదు శ్రీరామ, లేదు రామ, ఏమాత్రం ఒత్తులేని పదాలు కదండి రామ అనడం ఏం కష్టం కనుక. ఇలా 108 మార్లు లెక్క వేసుకుంటే ఆ 108 మార్లు లెక్క వేసుకోవడంలో కూడా అంతరార్థం ఏమిటంటే మనకు మాల 108 పూసలు ఉంటాయి. ఈ 108 పూసలు మనం చక్కగా జపం చేస్తుంటే మనకు తెలియకుండానే సర్వప్రాణుల క్షేమాన్ని ఆకాంక్షిస్తున్నాం. సృష్టిలో ఏ ప్రాణి పుట్టినా ఈ నక్షత్రాల్లోనే పుడుతుందండి. 27 నక్షత్రాలు 4 పాదాలు. మీ మనవడు పుట్టినా, మనవరాలు పుట్టినా, కొడుకు పుట్టినా, కోడలు వచ్చినా, కోడలు పుట్టినా, ఎవరు వచ్చినా ఈ 108లో ఏదో ఒక పాదానికి చెంది ఉంటారు. అంటే మీకు తెలియకుండానే ఈ 108 సంఖ్యని పరమాత్మ జపం చేయడం వల్ల సర్వప్రాణుల క్షేమాన్ని నువ్వు ఆకాంక్షించిన పుణ్యం నీకు భగవంతుడు జమ చేస్తాడు. దీన్ని ఏమంటారంటేనండి, యాదృచ్ఛిక పుణ్యము అంటారు. మనం కావాలని ఎదుటివాడి మేలును కోరమంట, ఎదుటివాడి మేలు మనం చస్తే కోరం. ఎందుకంటే మన లక్షణం ఏమిటంటే శుభమేమైనా ఉంటే అన్నీ నాకే చెందాలి, కష్టం ఏమైనా వస్తే ఎదుటివాడికే ఉండాలి అనేటువంటి భావన మనకు ఉంటుంది. కనీసం మనం ఈ 108 నామాలతో భగవంతుణ్ణి కనుక ఆరాధన చేస్తే చక్కగా మనకి సర్వప్రాణుల క్షేమాన్ని కోరిన పుణ్యాన్ని ఆయాచితంగా భగవంతుడు మన ఖాతాలో జమ చేస్తాడు. ఇంతమంది క్షేమాన్ని ఆకాంక్షించిన పుణ్యం మనకి జమ అవుతుందన్నమాట. అందుకనే 108వ రోజు శకటాసురుడు వచ్చాడు. 108 మాల చేస్తే నీ జీవిత రథంలో ఉండేటువంటి ఒడిదుడుకులు తొలగిపోతాయట. ఆ 108వ రోజు వచ్చాడు. ఎలాగ 108వ రోజు? బాలకుండు ఒదిగిలబడినెచ్చినని. అంటే అప్పుడే స్వామి వారు ఓ ప్రక్క నుండి ఓ ప్రక్కకు కొల్లుతున్నాడటండి. సరిగ్గా 3 నెలలు దాటిన తరువాత పిల్లవాడిలో ఈ పరివర్తనం అనేది జరుగుతుందన్నమాట. ఓ ఇలా బోర్ల పడడం, ఇలాగా నీళ్ళు జరగడం అనేది, పిల్లవాడు ఇలా ఒదిగిల పడడం అనేది జరుగుతోంది. అయితే యశోదమ్మ అక్కడ ఒక నిర్ణయం చేసుకుంది. ఈ రోజున పెద్ద పండుగ, మా పిల్లాడు ఇలా కొల్లడం నేర్చుకున్నాడు, ఇలాగా బోలపడడం నేర్చుకున్నాడు కనుక అందరికీ పండుగ చేస్తున్నాం. పండుగ చేయాలంటే ఏం కావాలండి? పండుగను ఏమన్నారు? ఉత్సవము అన్నారు. నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఉత్ అంటే భగవంతుడు, సవహ అంటే ప్రకటింపబడడం, మనం చేసుకునే పనిలో పరమాత్మ యొక్క ఉనికి ఉండడమే ఉత్సవం అంటే. మనం ఈ రోజున ఉత్సవము అని పేరు పెట్టామంటే అక్కడ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలండి. ఉత్సవం అని పేరు పెట్టుకొని చేయకూడదు అని చేశామనుకోండి అది ఉత్సవం అనిపించుకోదు. అలాగే ఇక్కడ ఉత్సవం చేయాలనుకుంది యశోదమ్మ. ఏం చేసింది? భోజనాలకు పిలిచిందండి అందరినీ. రేపల్లెలో అందరినీ భోజనాలకు పిలిచింది. మరి ఇళ్ళ దగ్గర స్థలం సరిపోతుందా? సరిపోదు. అందుకని ఏం చేసింది ఆవిడ? ఇంటి దగ్గర పదార్థాలన్నీ వండి పెట్టుకుందాం, వండిన పదార్థాలన్నీ బండిలో చేర్చుకుందాం, బండిలో చేర్చుకున్న పదార్థాలన్నీ ఒక తోటలోకి తీసుకెడదాం, ఆ తోటలో మనందరికీ విందు జరుగుతుంది అని యశోదమ్మ నిర్ణయం చేసి ఈ బండ్లలో అన్నింటిలో పిండి పదార్థాలు ఇవన్నీ పెట్టి వీటితో పాటే తాను బయలుదేరి వెళ్ళి అక్కడ చక్కగా ఒక స్థలానికి చేరుకోగానే ఇక వాళ్ళందరూ ముచ్చట్లు పెట్టారు. అమ్మ వాళ్ళందరూ కూడా అక్కడ ఉండే వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే ఈ లోపల పిల్లవాడికి చేయవలసిన కర్మలన్నీ పూర్తయిపోయాయి. వాళ్ళు బ్రాహ్మణులు వచ్చారు, స్వామివారికి చక్కగా ఆశీర్వచనం చేశారు. ఇక చక్కగా వాళ్ళకి ధాన్యం ఇచ్చింది, గోవులు ఇచ్చింది, బంగారం ఇచ్చింది, వాళ్ళకి దానం ఇచ్చి పంపించేసింది. అయితే ఈ బాలకృష్ణుడిని ప్రేమతో పాన్పుపై పడుకోబెట్టి నిద్రపుచ్చింది. పిల్లవాడి విషయం మర్చిపోయింది. మనం చేసే పొరపాటు ఏంటంటే ఉత్సవం చేసుకుంటూ ఉత్సవానికి కారణమైన పరమాత్మని మరుస్తున్నామండి. అదే మనం చేసే పెద్ద పొరపాటు. ఉత్సవం చేస్తూ ఉత్సవానికి కారణమైన పరమాత్మను మర్చిపోతున్నాం. ఎవరుండడం వల్ల ఈ ఉత్సవం జరుగుతోంది? అసలు ఎవరి కోసం ఈ ఉత్సవం? కృష్ణుడు లేకపోతే ఉత్సవం జరుగుతుందా? కృష్ణుడి కోసం కదా ఈ ఉత్సవం. ఈ పదార్థాలన్నీ ఎవరి కోసం? ఈ గోపికలందరూ ఎవరికోసం వచ్చారు? ఇప్పుడు ఇక్కడ దాకా రావడంలో కారణం, ప్రధాన కారణం ఏమిటి? పరమాత్మ. యశోదమ్మ ఏం చేసిందండి? ఈ పిల్లవాడిని బండి కింద పెట్టి బండి పైన పదార్థాలు పెట్టింది. మనం కూడా ఏం చేస్తున్నాం? పదార్థం పైన పెట్టి పరమాత్మను కింద పెడుతున్నాం. అంటే పదార్థాలేమో బండిలో ఉంటున్నాయి, బండి కింద పరమాత్మ ఉంటున్నాడు. ఉత్సవానికి కారణమైన వాడేమో కింద పడ్డాడు. అసలు మనకి భోగ వస్తువులు ఏవయ్యాయో అవి పైన చేరాయి. పైన చేరడం అంటే అర్థం ఏమిటండి? ప్రధానంగా మనం విశేషమైనటువంటి స్థానాన్ని దేనికి ఇస్తున్నాం? పరమాత్మని మర్చిపోయింది ఆవిడ. ఎప్పుడైతే ఇలా మర్చిపోయి బయట వ్యవహారాల్లో ఈవిడ పడిపోయిందో వెంటనే భగవంతుడు అంటే నారాయణమూర్తి కృష్ణయ్య నిద్రలేచాడు. నిదురించిన శిశు వాకుని కిదుపుదు చనుగోరి కెరలి కిసలయ్య విరస మృదు చక్ర చాపరేఖాస్పద పదమున తన్నె ఒక్క బండిన్ దండిన్. ఎప్పుడైతే స్వామివారు అప్పుడే వెనుక వచ్చిన వాడిలాగా, పాలిండ కోసం వెతుక్కున్నవాడిలాగా, మీరు భాగవతాన్ని బాగా పరిశీలించి చూస్తే ఒక సన్నివేశం మీకు అర్థమవుతుందండి. పరమాత్మ ఒక లీల చేశాడంటే లీల చేసిన ప్రతి చోట సాక్ష్యం ఉందండి. రహస్యంగా చేయలేదు పరమాత్మ ఎక్కడ. అందరినీ ఎవరో ఒకళ్ళు ఉన్నారండి. మీరు ప్రతి లీల చూడండి, శగడాసురుడు చూడండి, పూతన చూడండి, తృణావర్తుడు చూడండి, ప్రలంబాసురుడు చూడండి, దేనుకాసురుడు చూడండి, అగాసురుడు చూడండి, బకాసురుడు చూడండి. వీళ్ళందరినీ పరమాత్మ అంతమొందించే సమయంలో సాక్ష్యం లేకుండా ఏదీ చేయలేదు ఆయన. ఎవరో ఒకళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. ఆ ఉండినటువంటి ఈ దృశ్యాన్ని చూసేవాళ్ళు విశేషంగా చెప్పుకునేవాళ్ళు, కానీ మరలా మర్చిపోయేవాడు, మళ్ళీ తనే మాయను కప్పేసేవాడు. ఇలాగా ఆయన లీలలు చాలా గొప్పవి. ఈయనేం చేశాడు, నిద్రపోతున్న వాడిలాగా లేచాడు, కాళ్ళతోనేమో అటు ఇటు తంతున్నాడు, సన్యం కోసం ఆ వైపు ఈ వైపు చూస్తున్నాడు, తల్లి లేకపోవడాన్ని గమనించాడు, వెంటనే తన అతి సుకుమారంగా ఆ పాదాలు లేత చిగుళ్ళుగా ఉండి సుకుమారమైన పాదాలతో చక్రరేఖ చాపరేఖ అనబడేటువంటి దివ్య రేఖల పాదాల్లో ఉన్నటువంటి స్వామివారు బాలకృష్ణుడు పక్కన ఉన్నటువంటి ఒక్క బండిని ఆ ఒక్క తన్ను తన్నాడు. ఎప్పుడైతే బండి తన్నాడో శకటము హరిదన్నిన దివి ప్రకటంపై ఎగసి ఇరుసు భరమున గంటు వికటముగా నేలపడే అకట ఆయని గోప బృందమాశ్చర్యపడన్. ఎప్పుడైతే స్వామి బండిని తన్నాడో ఆ బండి ఒక్కసారిగా పైకెగిరి నేల మీద పడిపోయింది. ఇక్కడ ఇరుసు, కమ్ములు, చక్రాలు, ముక్కలు అన్నీ చక్కలైపోయాయి. గోపకులందరూ ఔరాని ఆశ్చర్యపడ్డారు. మా రామకృష్ణాన స్వామి వారు చెప్పేవారండి, బండి తన్నినవాడు గోవిందుడే, బండిని నడిపినవాడు గోవిందుడే, రెండూ గోవిందుడు. అయితే ఎవరి బండిని తంతాడు, ఎవరి బండిని నడుపుతాడు, రెండూ చేసింది ఆయనే. బాలకృష్ణుడిగా ఉండి బండిని తన్నాడు, ఏమండి ఇక్కడ గీతాకృష్ణుడే బండిని నడిపాడు. గీతాకృష్ణుడేమో బండి నడిపాడు, బాలకృష్ణుడు బండిని తన్నాడు. ఎందుకు వాడు నడుపుతాడా తన్నుతాడా, రెండూ చేస్తాడు. ఎవరైతే తనను మరచి పదార్థాల మీద ఆసక్తి పెడతారో వాళ్ళ బండిని తంతాడు. ఎవరు సర్వం సహా శరణాగతి చేసి ఆయనకు దివ్యత్వంగా ఆయన పాదాలు శరణ వేడతారో వాళ్ళ బండిని నడుపుతాడు. ఇప్పుడు ఈ బండిని నడపాలంటే మనకు కావలసిన అర్హత ఏమిటండి, అనన్య శరణాగతి. శరణాగతి కంటే గొప్ప భక్తి సూత్రం లేదండి ప్రపంచంలో. అందుకే శరణాగతి చాలా గొప్పది. అన్నింటికంటే గొప్పది ఏమిటంటే, నువ్వు స్తోత్రాలు చదివితే తప్పులు పోతాయేమో భయం ఉండొచ్చు, మంత్రాలు చదవాలంటే తప్పు పోతాయేమోనని భయం ఉండొచ్చు, పోనీ ఒక కీర్తన పాడాలంటే పొరపాటును ఒక రాగం పాడబోయి ఇంకో రాగం పాడతానేమో అని భయం ఉండొచ్చు. శరణాగతిలో ఈ భయాలేమీ లేవండి. శరణాగతిలో రాగం తప్పుపోద్దని భయం ఉంటుందా, మంత్రం తప్పుపోతుందని భయం ఉంటుందా? శరణాగతిలో ఏముంటుంది, నీవు తప్ప నాకెవరో లేరయ్యా. ఈ ఒక్క మాట ఏ భయం ఉంది చెప్పండి, ఇది ఎవరైనా అనొచ్చు. నీవే తప్ప ఇతప్పరం వెనుక మన్నింపదగు దీను నీ. ఇక ఈ మాట అనడానికి వాడు శాస్త్రాలు చదవాలా, వేదాలు చదవాలా, ఏమండి కాస్త ఎక్కడైనా మంత్రం తప్పుపోతున్న ఒత్తు తప్పు చదివామని ఎవరో నిన్ను అధిక్షేపణ చేయొచ్చు. కానీ ఇక్కడ శరణాగతిలో ఆ భయం లేదే, ఎవరైనా శరణ పొందొచ్చు. సకృదేవ ప్రపన్నాయత వా స్వీతి చేయాచతే అభయం సర్వభూతేభ్యో తదా ఏతద్వతమ్మ అని రాముడిగా ఉండి చెప్పాడు పరమాత్మ. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అని చెప్పాడు కృష్ణావతారంలో. రెండింటి యొక్క అవతార ప్రయోజనం ఏమిటంటే శరణాగతి. ఈ శరణాగతికి మించింది లేదు. అందుకని నీ బండి సక్రమంగా నడవాలంటే నువ్వేం చేయాలి? ఆ బండిని తన్నగానే ఈ గోపాలకులందరూ ఆశ్చర్యపడ్డారు. బండిలో ఉన్న మధురమైన పదార్థాలన్నీ నేలపాలైపోయాయి. ఏమండి ఇప్పటిదాకా మనం దేన్ని ప్రేమించాం, పదార్థాన్ని ప్రేమించాం. ఇప్పుడు వీళ్ళందరికీ బాధ ఏమిటంటే బూరెలు పోయాయి, గారెలు పోయాయి, పూర్ణాలు పోయాయి, పాయసం పోయింది. కానీ ఒక్కడికైనా కృష్ణుడి పక్కన దృష్టి ఉందా చెప్పండి, ఒక యశోద వెతుక్కుందండి నా పిల్లాడు. వీళ్ళందరూ అనుకుంటున్నారు ఊరిలు పోయాయి, గాలిలు పోయాయి అనుకుంటున్నారే, కానీ ఇక్కడ కృష్ణుడి కోసం ఎవరు వెతుక్కుంటున్నారు? అలాగే మనందరం పదార్థాల కోసం బాధపడేవాడమే, పరమాత్మ కోసం ఎవడు బాధపడేవాడు? ఆయన ఇష్టుడు, ఆయనకి ఆయన ఒక్కడూ మనకు అనుగ్రహం కలిగింది. ఇవన్నీ వాటంతా అవే వస్తాయండి. నాకు ఇవేమీ అవసరం లేదు, నువ్వు ఒక్కడికి నా వాడైతే మిగతావన్నీ నా దగ్గరికి వచ్చేస్తాయి, కాబట్టి నువ్వు చాలు అనగలిగేంతటి దృష్టి కావాలి భక్తుడికి. భగవంతుడు అడుగుతాడు ఏం కావాలి ఏం కావాలని అడుగుతూ ఉంటాడు. ఎందుకని, మనల్ని పరిశీలించడానికి, పరీక్షించడానికి. అప్పుడు మన నుంచి రావాల్సిన సమాధానం ఏమిటి, నీవే కావాలి, నీవే కావాలి, నీవే కావాలి. ఆయన మాటి మాటికి ఎక్కడ మాయ ప్రవేశపెట్టాలో అని ఎదురు చూస్తూ ఉంటాడు. మనం మాత్రం ఆ మాయకి లొంగకూడదు. చక్కగా ఆయన పాదాలను ఆశ్రయించి నీవు తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు అని అనగలగాలి. ఈ బండిలో ఉన్న మధుర పదార్థాలన్నీ నేలపాలైపోతే అది చూసి ఇక్కడ వీళ్ళు పనులన్నీ మర్చిపోయారండి. ఒక్కడి గుర్తుపెట్టుకోండి, కావలసింది దక్కనప్పుడే భగవంతుడు ఉన్నాడనే స్పృహ మొదలవుతుంది మానవుడికి. అనుకూలంగా అన్నీ జరుగుతున్నాయనుకోండి, భగవంతుని మర్చిపోతాం మనం. మనం అనుకున్న సంబంధం వచ్చి, అనుకున్న అల్లుడు వచ్చి, అనుకున్నట్టుగా కోడలు వచ్చి, అనుకున్నట్టుగా మనవడు పుట్టి, అనుకున్నట్టుగా వాడికి మంచి ప్యాకేజీలో ఉద్యోగం వచ్చి, మనం చెప్పినట్టుగా వాడు వింటూ ఉంటే భగవంతుడు అసలు మర్చిపోతాం. ఎప్పుడు గుర్తొస్తాడు భగవంతుడు? చెప్పిన మాట వినని కొడుకు, ఎటువంటి తెలియవనే కోడలు, ఏమండి అవసరానికి మించి డబ్బులు అడిగే అల్లుడు, ఇలాంటి వాళ్ళు వచ్చి మన కాపురంలో మన సంసారంలో పడ్డారనుకోండి, తిరుపతి వెంకటేశ్వరుడు మాటి మాటికి గుర్తొస్తాడు. కళ్ళలో కూడా నిద్రపోయిన వాడు ఆ మహానుభావుడే కనబడతాడు. ఇక నిద్రలో కూడా గుండె మీద చేతులు ఎట్టుకొని ఇలా నిద్రపోతాడండి వెంకటేశ్వర. తెల్లారి లేచేటప్పుడు మా అల్లు నుంచి ఫోన్ రాకుండా చూడయ్యా, మా అమ్మాయి నుంచి ఫోన్ రాకుండా చూడయ్యా, మా వీపురాడు దగ్గర నుంచి ఫోన్ రాకుండా చూడయ్యా. ఎవడి నిద్రలో కూడా చేయి తీయడండి వాడు, ఇలాగే పెట్టేస్తాడు. కారణం ఏమిటి? సంకటం వస్తే వెంకటరమణ అంటాడు. అందుకే కుంతీదేవి ఏం కోరుతుంది? మాకు ఎప్పుడు కష్టాలే ఇస్తూ ఉండే స్వామి, ఎందుకంటే నిన్ను మరిపింపజేసే సుఖాల కంటే నిన్ను మాటి మాటికి గుర్తుకు తెచ్చే కష్టాలే మాకు సులభం, మాకు అవే కలిగిస్తూ ఉండు అని కోరుతుంది ఆవిడ. ఇప్పుడు వీళ్ళ పనులన్నీ ఆపిన వాడెవడండి? పరమాత్మ. పనులు ఆగడానికి కారణమేమిటి? పదార్థాలు నేలపాలైపోయాయి. పదార్థం అంటే అర్థమేమిటి? తాను భోగించవలసింది పదార్థం. ఎప్పుడు భోగించవలసింది కళ్ళ ముందు కూలిపోయిందో అప్పుడు కొలగొట్టిన వాడెవడో వాడి వైపు చూడాలి. పదార్థం పోయింది అనుకుంటే ఏమిటండి మన కర్మ? ఇప్పుడు మనం దీనికోసం ఏడుస్తున్నాం అనుకోండి, ఉన్న సమయం వృధా అయిపోతుంది. అందుకని బంగారు వంటి ఈ కాలము కోనాడగా నేల పుణ్య చరిత అని అడిగారు భాగవతం. జరిగిపోయింది ఎలాగో నా చేతిలో లేదు, జరగవలసింది ఎలాగో నా చేతిలో నేను అనుకుంటే జరగదు, కానీ ఈ కాలాన్ని మాత్రం భద్రంగా వినియోగించుకోగలిగే అవకాశం ఇచ్చాడు భగవంతుడు నాకు. కాబట్టి చక్కగా ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకొని భగవంతుడితో ప్రయాణం చేస్తాననుకున్నాడు. శుకయోగింద్రుల వారు చక్కగా ఆ కాలాన్ని సద్వినియోగం చేయించారు పరీక్షణ మహారాజుతో. 7 రోజుల ప్రయాణం అంటే అద్భుతమైన ప్రయాణం. మీకు విషయం తెలుసా అండి? పరీక్షణ మహారాజు జీవితం ఎంత అని నేను మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారండి? 7 రోజులే అండి. 7 రోజులే బ్రతికాడా పరీక్షణ మహారాజు? కాదు కాదు, బోలెడన్ని రోజులు బ్రతికాడండి. కానీ మీకు పరీక్షణ మహారాజు అనగానే 7 రోజులు ఎందుకు గుర్తొస్తున్నాయి అంటే, మిగిలిన కాలం అంతా కూడా తన కోసం బ్రతికాడు, ఈ 7 రోజులు మాత్రం తనువుకు ఆధారమైనటువంటి ఆ తత్వ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ తత్వ నిపుణుడు, ఆయనే తత్వం, ఆయన కోసం విచారణ చేసి బ్రతికాడు కనుక ఈ 7 రోజులు మనం పరీక్షణ మహారాజు గురించి చెప్పుకుంటాం. కాబట్టి రేపటి రోజున మన ఆయుష్య ఎంత అంటే ఏం చెప్తామండి? భగవంతుడి గురించి ఏ సమయాన్ని వినియోగించామో అదే మన నిజమైన ఆయుష్. 97 బ్రతికాము, 87 బ్రతికాము, ఇది కాదండి ఆయుష్ అంటే. నిజంగా పరమాత్మ కోసం ఎంత వెచ్చిచ్చామో అది మనం రేపొద్దున గుండె మీద చేయవేసి చెప్పుకోగలిగినటువంటి సమయం. నేను ఇంతకాలం పరమాత్మ కోసం బ్రతికాను, ఇంతకాలం పరమాత్మ కోసం వెచ్చించాను, ఇది కదా నిజమైన సమయం అంటే. అందుకని వీళ్ళందరూ పండగ చేసుకోవడం మానేసి గొప్ప భయంతో వారి మనసులు బరువెక్కిపోయాయి. అప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు, బండి ఆకాశంలోకి తనంత తాను ఎగరదు కదా, దగ్గర ప్రక్కపైన ఉన్నటువంటి ఈ పాపడు తన్నడానికి సమర్థుడు కూడా కాదు కదా, మరి బండి ఏ విధంగా ఆకాశానికి ఎగిరినట్లో కదా అని ఆలోచిస్తూ వెంటనే ప్రక్కనున్నటువంటి వాళ్ళు, మేము చూశాం ఈ పిల్లాడు బండిని తన్నడం మేము చూశామన్నారండి. ఇక్కడ కూడా సాక్ష్యం, పోతన సంహారానికి సాక్ష్యం ఎవరండి? పోతనని పరమాత్మ సంహారం చేసినప్పుడు సాక్ష్యం ఎవరో? గోకులం మొత్తం అక్కడే ఉంది, యశోదారోహిణులు అక్కడే ఉన్నారు. ఇంత లీల చేసినటువంటి పరమాత్మ అంత విషం త్రాగి ఒక రాక్షసుని చంపితే స్వామి మాకు ఏ బోధ అనుగ్రహించడానికి వచ్చామయ్యా లోకంలో, కానీ అడగాలి కదండి. అలా అడగలేదు వాళ్ళు. అయ్యయ్యో మా పిల్లాడికి అక్కడ అక్కడే ఇస్తుందో అని వాళ్ళు పాలు ఇచ్చేసింది యశోదమ్మ. అసలు పరమాత్మ యొక్క నిజమైన అవతార ప్రయోజనం ఏమిటంటేనండి, బోధని అనుగ్రహించడమే అవతార ప్రయోజనం. ఆయన బోధ చెప్పడానికే వస్తాడండి, మనమే అడుగుతున్నా ఆ బోధ ఒక్కడి తప్ప మన బాధలన్నీ చెప్పేస్తున్నాం. ఆయన చెప్పే బోధ అంతా కూడా వెళ్ళిపోతుంది, మన బాధలు తీసుకుంటున్నాడు ఆయన. ఏమండి మనకు పిల్లలు లేకపోయినా ఆయనే మోయాలి, మన పిల్లాడికి పెళ్లి కాకపోయినా ఆయనే మోయాలి, మనవాడికి ఉద్యోగం లేకపోయినా ఆయనే మోయాలి, అనుకున్న చోటకు ట్రాన్స్ఫర్ కాకపోయినా ఆయనే మోయాలి, మన వాడికి వీసా రాకపోయినా ఆయనే మోయాలి. ఏమండి వీసా వచ్చి అక్కడ ఉద్యోగం చేస్తుంటే పొరపడిన ఉద్యోగం పోకుండా కూడా ఆయనే మోయాలి. ఇప్పుడు ఎన్ని మోస్తున్నాడండి ఆయన అనుకుంటాడు, ఇన్ని నా మీద పెడుతున్నారు నా మాట ఒక్కటి మొయ్యండిరా అంటున్నాడు ఆయన. అంతే, మీ ఇన్ని మోస్తున్నాను కదా నేను, ప్రతిదాన్ని మోస్తున్నాను నేను, నా మాట మొయ్యండి చాలు, మీ మూటలు నా నెత్తినయ్యండి అంటున్నాడండి భగవంతుడు. నా మాటను మీరు మొయ్యండి, మీ మూటలు నేను మోస్తాను.
మనమేమంటున్నామంటే మోటార్ మొత్తం నీకే తప్ప నీ మాట నాకు అవసరం లేదు. ఇది కర్మ కాకపోతే ఏంటండి? మన మోటార్ ఏమో ఆయన నెత్తినేస్తాం ప్రక్కన చక్కగా, మన బరువులన్నీ ఆయన మొయ్యాలి, కానీ ఆయన మాటని మాత్రం మనం మొయ్యం. ఎలా మాటైనా బరువు అంటండి, మాట ఏమైనా బరువ మొయ్యడానికి? ఆచరణలో పెట్టడమే మాటకుండేటువంటి గొప్పదనం. ఏమిటంటే ఆచరణలో పెట్టడమే. ఆయన ఎదురు చూస్తున్నాడండి, నీ మూటను నేను మోస్తాను, నా మాటని భావితరానికి మోసేవాడు ఎవడైనా ఉంటే చెప్పండి అంటున్నాడు పరమాత్మ. అది అడగలేని వాళ్ళు అడగనదే చెప్పకూడదు కనుక ఆయన మానేశాడు. లీల చూపించడం మాత్రం మానలేదు. కొని బండి తగ్గినప్పుడు ఆయన అడగాలి కదండి, అయ్యో ఇంత బండి, ఇంత పిల్లాడు ఎలా తన్నాడు అని ఆశ్చర్యపోయారే కానీ, అయ్యా బండి తన్నిన మహానుభావ, నువ్వు ఎందుకోసం బండి తన్నావు? మా బరువులన్నీ మోసేవాడవి, మా భారం తీర్చయ్యా, నీ బోధన అనుగ్రహించయ్యా అని అడగలేడు. ఇప్పుడు కాదండి, కురుక్షేత్రం దాకా ఎదురు చూశాడు ఆయన. ఎవడైనా అడిగితే చెప్దాం కదా అని పాపం. అందరూ పని చేయించుకున్న వాళ్ళే కానీ మాట విన్న వాళ్ళు ఒక్కడు లేరు. మీరు భారతం అంతా చూడండి, భాగవతం అంతా చూడండి, అన్ని పనులు చెప్పిన వాళ్ళే పరమాత్మ. ఆయన మాట విన్నవాడు ఒక్కడు లేడు మహానుభావుడు. ఆఖరికి వినేట్టుగా లేడని ఆయనే అర్జునుడికి కల్పించి బోధన చేసే. అక్కడ విన్నటువంటి అర్జునుడు వేరు కాదండి, పాండవానాం ధనుంజయ అర్జునుడు వేరుగా లేడు అక్కడ. మనం అర్జునుడు వేరుగా చూస్తే రెండు ఇద్దరు ఉన్నట్టు అక్కడ. అర్జునుడు వేరు కాదు అక్కడ, అర్జునుడిని కూడా నేనే అన్నాడు కృష్ణయ్య. వీళ్ళకి అడిగే బుద్ధి కూడా కలగడం లేదు. అడిగేవాడిగా నేనే నిలబడి, చెప్పేవాడిగా నేనే నిలబడి, అడిగేవాడు చెప్పేవాడు రెండూ నేనే ఉండి నేనే బోధన లోకానికి అందిస్తానని పరమాత్మ మన మీద ప్రేమతో వలకబోసిన అమృతం అండి గీతామృతం. మన మీద ప్రేమతో ఇచ్చాడు అక్కడ. కాకపోతే వ్యాజంగా పెట్టాడంతే, అర్జునుడు వేరుగా చూపించాడు. అద్దంలో మనల్నుంచొని మన ప్రతిబింబాన్ని చూస్తూ మనం మాట్లాడుతూ ఉండడం ఎంత విచిత్రమో, అర్జునుడికి బోధ చేయడం కూడా అలాంటిదే. మనం అర్థం ఎదురు నుంచో నవ్వుతున్నామండి, ఎదురున్న వాడు కూడా నవ్వుతాడు. ఏదో మాట్లాడుతున్నాం, ఎదురున్న వాడు కూడా మాట్లాడుతున్నాడు. ఇలా ఇద్దరు లేరు, ఉన్నవాడు ఒక్కడే ఎలా ఉన్నాడో, చెప్పిన కృష్ణుడు తానే, విన్న అర్జునుడు తానే. ఎందుకోసం ఇంత ప్రయత్నం చేశాడు? మన కోసం. చెప్పినా అర్థం చేసుకోలేనటువంటి మన అజ్ఞానాన్ని గుర్తించిన స్వామి తానే రెండుగా వచ్చి మనకు బోధ చేశాడు. వాస్తవానికి అక్కడ రెండు లేదు, ఉన్నది ఒక్కటే. కాబట్టి అక్కడ ఆ బండిని తన్నినప్పుడు కూడా కొంతమంది పిల్లలు వచ్చి చెప్పారు, బండి ఎలా కూలిందో మేము చెప్తామన్నారు. ఎలా కూలింది అని అడిగారు. బాలకుడు ఆకుని ఏడ్చుచు కాలెత్తిన తాకి ఎగసెగా అని శకటంబు ఏ మూలంబున ఎగయదని ఆ బాలుని కడ ఆడుచుండి పలికిరి శిశువులు. కొంతమంది పిల్లలు వచ్చారట, అమ్మ పెద్దమ్మ పెద్దమ్మ బండి ఎలా ఎగిరిందో మాకు తెలుసునే అన్నారే. ఎలా ఎగిరిందిరా అని అడిగారు. ఏం లేదు, ఇదిగో మీరు కృష్ణయ్యను పడుకోబెట్టెళ్ళారా, ఆయనకి మెలకు వచ్చినట్టుంది, కాళ్ళు చేతులు ఆడించాడు, ప్రక్కన తలదిప్పి చూశాడు, పాలిగూడానికి నువ్వు లేవు కదా అందుకని కోపం వచ్చింది, వెంటనే బండి తన్నేశాడు, ఆ బండి ఎగసిపడింది అని పిల్లలు చెప్పారు. ఇది యథార్థమా కాదా? యథార్థమే. కానీ వాళ్ళు అంటున్నారు, బాలుండెక్కడ బండి ఎక్కడ అభోభాగంబుపై చెట్పడం కాలందన్నుట ఎక్కడ ఏలపడుచుల్ కల్లాడివి ఈ జడ్డు పలికే లోకంబునమైన చెప్పబడునే ఏ చందమోగాక ఎంచానాపించుచు వ్రేణు వ్రేతం ప్రభూతాచార్యులై అందరూ. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమండి, మనలో మనం మాట్లాడుకున్నంత వరకు సంసారం పెరుగుతుందే కానీ తెగదండి. మనలో మనం మాట్లాడుకున్నంతసేపు సంసారమే పెరుగుద్ది. మనం భగవంతుడితో మాట్లాడడం నేర్చుకుంటే బంధం తొలగుద్ది. బంధం తొలగకపోవడానికి కారణం ఏంటంటే మనలో మనం. ఏమండి, సంశయాత్మకుడు ఇంకో సంశయాత్మకుడిని పట్టుకు పెడితే కానని వాని నూతగుని కానని వాడు విశిష్ట వస్తువులు కానని భంగినని ప్రహ్లాదుడు చెప్తాడు భాగవతంలో. గ్రుడ్డివాడిని పట్టుకొని ఇంకో గ్రుడ్డివాడు పోయాడట, ఏది మ్యూజియంలో వస్తువులు దూటారు, బుడ్డి బుడ్డి కలిసి గుంటలో పడిపోయా అన్నాడు కరుణ శ్రీ జంటి అలపాపయ్య శాస్త్రి గారు. ఒక గుడ్డివాడిని ఇంకో గుడ్డివాడు పట్టుకుపోతే ఇద్దరు కలిసి గుంటలో పడక వాళ్ళకి ప్రపంచంలో ఉండే సౌందర్యం ఏం తెలుస్తుంది అన్నాడు. అలాగే తెలియని వాడిని ఇంకో తెలియని వాడు పట్టుకుంటే తెలియకపోవడం మరింత పెరుగుతుందేమో కానీ తెలియడం అనేది ఎప్పటికీ తెలియదు. కారణం ఏంటి, ఇద్దరు తెలియని వాడితో సహవాసం పెద్ద అజ్ఞానం. మరి ఎవరితో పట్టుకుంటే తెలుస్తోంది, తెలిసిన వాడిని పట్టుకోవాలి. మనం ఏం చేస్తున్నామంటే మనలో మనం విచారణ చేస్తున్నామే కానీ ఆయన వైపు చూడడం లేదు. నేను మీకు చెప్పానే, కుక్కను చూసి మురుగడం, కుక్క కొట్టిన వాడిని చూసి మరగడం నేర్చుకుంటుంది, మనమేమో రాయిని చూసుకొని మురుగుతున్నాం.
రామకృష్ణానంద స్వామివారి దగ్గరికి మంచి వేసవి కాలంలో ఒక ఆయన మామిడి పళ్ళు తీసుకెళ్లారండి. మామిడి పళ్ళు అంటే ఇప్పుడంటే మనకు డబ్బులు బాగా పుష్కలంగా కనిపిస్తున్నాయి కనుక కొనుక్కెళ్ళిపోతున్నాం. పూర్వకాలంలో ఈ సైజు మామిడి పండు కొనాలంటే యాపిల్ పళ్ళు మామిడి పళ్ళు కాస్త ధనవంతులు మాత్రమే కొనేట్టుగా ఉండేవాడి పూర్వకాలం. సామాన్యుడు కొలగలిగిన పండు ఏదంటే అరటిపండు పూర్వకాలం. ఈ అప్పుడు ఇంత మామిడి పండు ఒక ఆయన బాగా బండి మీద ఇంత పెద్దవి మామిడి పండు పెడితే ఆ మామిడి పండు తెచ్చి గురువుగారి చేతిలో పెట్టాడు. గురువుగారు ఆ మామిడి పండు వైపు చూస్తూ ఉన్నారండి రామకృష్ణానంద స్వామి వారు. ఈయన అనుకుంటాడు ఎంతసేపు పండు చూస్తాడు నా వైపు చూడే, ఎంతసేపు పండు చూస్తాడు నా వైపు చూడే అని అంటున్నా అనుకుంటున్నాడండి. పాపం ఏమంటే మన 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 బుద్ధుల్లో ఏముందో మన మనస్సులో ఏముందో గురువులకు తెలియదా. వెంటనే కొద్దిసేపటి తర్వాత ఏమయ్యా ఏదో నీ మనసులో అనుకున్నట్టున్నావు ఏమనుకుంటున్నావు అన్నాడు. అయ్యి ఏం లేదు స్వామి, కాదు కాదు ఏదో అనుకుంటున్నావు, గురువు దగ్గర మనసు దాయకూడదు చెప్పేయాలి. ఏం లేదండి, ఎంతసేపు పండే చూస్తున్నాడు గురువు గారు నా వైపు చూడడం లేదే అని అనుకుంటున్నాడండి అని. వెంటనే ఆయన అన్నాడు అబ్బాయి నువ్వు చేసిన పనిని నేను చేస్తే నీ కోపం వచ్చిందా అన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు, అదేంటి స్వామి నేను చేస్తున్న పని మీరు చేస్తున్నారంటున్నారు ఇదేమిటి అన్నాడు. నువ్వు కూడా ఇచ్చిన పదార్థం వైపు చూస్తూ ఇచ్చిన వాడిని మర్చిపోతున్నావా లేదా. నువ్వేం చేస్తున్నావు, పండుని తెచ్చి నా చేతుల్లో పెడితే పండుని చూడడం కాదు ఇచ్చిన వైపు వాడి వైపు చూడమనే కదా నువ్వు నా వైపు చూడలేదని బాధపడుతున్నావు. ఇప్పుడు పరమాత్మ నీకు ఇంతటి ఐశ్వర్యం ఇచ్చాడు, పరమాత్మ నీకు ఇంతటి ధనాన్ని ఇచ్చాడు, నువ్వేం చేస్తున్నావు ధనాన్ని చూస్తున్నావే కానీ దేవుడి వైపు ఎప్పుడైనా చూస్తున్నావా. ఇప్పుడు నువ్వు చేస్తున్న పనేగా నేను చేశాను, నేను పండును చూస్తూ నేను చూడకపోతే నీ కోపం వచ్చింది, మరి నువ్వు ధనాన్ని చూస్తూ దైవాన్ని చూడకపోతే వాడికి కోపం రాదా. అంటే ఇప్పుడు నువ్వు ఎవరిని చూడాలి, ఇచ్చిన దైవాన్ని చూడు, వచ్చిన ధనాన్ని కాదయ్యా ఇచ్చిన దేవుణ్ణి చూడు, అది నీకు నిజమైనటువంటి జ్ఞానం. అలాగే ఇక్కడ కూడా మనం పదార్థాన్ని చూస్తున్నామా పరమాత్మను చూస్తున్నామా. పదార్థ దృష్టి దాటాలండి, యథార్థ దృష్టికి రావాలి. పదార్థ దృష్టి అంటే ఇప్పుడు మనకి ఏదో ప్రసాదం పెడతారనుకోండి, ప్రసాదం పెట్టగానే మన బుద్ధి దేని వైపుకి వెళ్ళిపోతుందంటే ఈ పులిహోర అయితే పులుపు సరిపోయిందా, గుగ్గిళ్ళు అయితే ఉప్పేశారా ఏమండి, లేకపోతే ఇంకొక ప్రసాదం అయితే ఎవరు చేయించారు ఇవి ఇదేం బాగాలేదే నేను మొన్న తిన్నట్టు లేదే ఇవన్నీ వచ్చేస్తాయండి. ఇప్పుడు పదార్థం దగ్గరే ఆగిపోయామా యథార్థంలోకి ప్రయాణం అయ్యామా. యథార్థంలోకి ప్రయాణం అయితే నీకు పదార్థం మీద దృష్టి ఉండదు. పదార్థంలోకి ప్రయాణమయ్యావంటే యథార్థాన్ని గుర్తించలేదని అర్థం. యథార్థంలోకి ప్రయాణమైన వాడికి పదార్థంతో పనే ఉందండి, అది వాడే స్వీకరించాడు. ఇప్పుడు మన భగవంతుడి దగ్గర పెట్టి ఇలా ఇలా అన్నామండి, ఆయన ఏం చెప్పడం లేదే ఉప్పు సరిపోలేదు పులుపు సరిపోలేదని ఆయన అనడం లేదు, ఆయన బాగానే అంగీకరించాడు ఆ పదార్థాన్ని. ఆయన అంగీకరించిన దాన్ని మనం వ్యతిరేకిస్తున్నామంటే మన బుద్ధి ఎక్కడ ఆగిపోయిందో ఒకసారి ఆలోచించాడు. ఆయన అంగీకరించాడు కదా, ఆయన అంగీకరించిన దాన్ని మనం ఏం చేస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం. వ్యతిరేకిస్తున్నామంటే అర్థమేమిటి, నువ్వు పరమాత్మ దగ్గర నీ బుద్ధి ఇలాగే కుచ్చితమైపోయింది అంత ఎత్తుకి ఇంకా ఎదగలేదని అర్థం అన్నమాట. అలాగే పదార్థాన్ని వదిలేసి యథార్థంలో నిలబడడం పరమాత్మకు కావాలి. అందుకనే పరమాత్మ అంటున్నాడు వీళ్ళందరూ కూడా ఇదిగో ఈ బయట ఉండే వ్యవహారం చూస్తున్నాడే కానీ కారణమైనటువంటి వాడిని చూడడం లేదు, కార్యం చూస్తున్నారే కానీ కారణాన్ని చూడడం లేదు. కార్యమేమిటి బండి తిరగబడడం, కారణమేమిటి పరమాత్మ తన్నడం. వీళ్ళందరూ కార్యం దగ్గరే ఆగిపోతున్నారే కానీ కారణం దగ్గరకు వెళ్ళడం లేదండి. కారణాన్ని వెతుక్కోవడమే జ్ఞానం. కార్యం జరిగిపోయింది, మరి కారణమేది, వెనకాతల పరమాత్మ. ఆయన గుర్తించిన వారెవరో వారండి నిజమైనటువంటి భక్తులంటే. ఇక్కడ వీళ్ళు అంటున్నారు అసలు బాలుడెక్కడ, ఈ బండి ఎంత, ఈ బండిని ఈ ఆకాశానికి ఎగిరేట్టుగా ఇతడు తన్నడం ఏమిటి, ఇలాంటి మూర్ఖపు మాట ఏ లోకంలోనైనా విన్నామా, ఎవరైనా నమ్ముతారా, ఈ బాలకులు అబద్ధమాడుతున్నారు లేకపోతే ఇంకేదైనా గొప్ప విశేషం ఉందేమో అని. ఇప్పుడు వీళ్ళ బాధ అంతా ఏంటండి, పూర్ణాలు పోయాయి, గారెలు పోయాయి, ప్రమాణం పోయింది, వీళ్ళంతా పదార్థం కోసం ఏడుపు, కానీ యశోద ఒక్కటే పరమాత్మ ఎక్కడున్నాడా అని వెతుక్కున్నాయి. మిగతా వాళ్ళకి కృష్ణుడితో పని లేదు, అయ్యో ఇంత దూరం వచ్చాం పూర్ణం పోయింది, ఇంత దూరం వచ్చాం గారె పోయింది, ఇంత దూరం వచ్చాం ప్రమాణం పోయింది, ఇదే దృష్టి. కానీ ఎవరు ఆ ప్రతికూల పరిస్థితుల్లో కూడా పరమాత్మను వెతుక్కుంటారో వారండి యశోద. ఇక్కడ ఇంత ఇంత స్థితి ఉంటే ఆవిడ దేహం కోసం భోజనం వెతుక్కోలేదండి, వీళ్ళందరూ గారిపూరం దగ్గర ఆగిపోయారు. కానీ యశోద ఎక్కడాగింది? నా పిల్లాడు ఎక్కడున్నాడు? పరమాత్మ ఎక్కడున్నాడు? అంటే కష్ట పరిస్థితుల్లో కూడా పరమాత్మ అన్వేషణం చేసేవారే నిజమైనటువంటి జ్ఞానం. వాళ్ళ భక్తి పరిపుష్టమైందనడానికి అర్థం ఏమిటంటే ఆయనతో మిళితం కావడం. వాళ్ళు ఎప్పుడూ కూడా పరిస్థితులకు లొంగరండి, ఎదురుగా కనబడుతున్నటువంటి దృశ్యాలకు లొంగరు మహాత్ములు ఎప్పుడూ కూడా. అవి ఇంతే జరిగిపోతాయి. స్వామి రామతీర్థ గారు పూర్వాశ్రమంలో భార్య ఉండేది ఆయనకి. ఆయన సన్యాసం స్వీకరించిన తరువాత ఆవిడ వెళ్ళిపోతే ఆయన గీతా ప్రవచనాలు చేస్తున్నాడు మహానుభావుడు, స్టేజీ మీదకి కాగితం పంపించాడు భార్య వెళ్ళిపోయింది అని. ఆయన ఆ కాగితాన్ని చూసి వెంటనే ఇలా మడత పెట్టేసుకొని జేబులో పెట్టేసుకొని ప్రక్క జేబులో యథాప్రకారం భగవద్గీత ప్రవచనం చేశాడు మహానుభావుడు. ఈ వింటున్నారు కదండి ఎంతమంది, ఈ వింటున్న వాళ్ళ మనసు ఎక్కడ ఆగిపోయిందంటే కాగితం దగ్గర ఆగిపోయింది. ఏం పంపించారో, ఏం చూశారో, అక్కడ ఏముందో అని ఆతృతండి. ఈయన చెప్పే గీతా ప్రవచనం మీద ఎవరికి దృష్టి లేదు. వెంటనే అంతా అయిపోయిన తర్వాత ఆయన స్టేజీ దిగిన తర్వాత నడుస్తూ వెడుతుంటే కొంతమంది అడిగారు, ఏమండి మీకు స్టేజీ మీదకి ఏదో కాగితం వచ్చింది కదా, ఏముంది అందులో అని అడిగారు. ఆయన అన్నాడు, నా పూర్వాశ్రమంలో నేను గృహస్థాశ్రమంలో ఉండేవాడిని, నాకు భార్య ఉంది, ఆవిడ గతించింది, ఇప్పుడు అదే విషయాన్ని నాకు ఈ కాగితం మీద తెలియపరిచారు. అప్పుడు వెంటనే వాళ్ళు అన్నారు, స్వామి మీరు అంతకముందర అంటే ఈ పత్ని వియోగ వార్త తెలియక ముందర ఎలా భాగం భగవద్గీత చెప్పారో ఆ విషయం తెలిసిన తర్వాత కూడా అదే విధానంగా మీరు భగవద్గీత ప్రవచనం చేశారు, రెండింటిలో మీకు మార్పు కనపడలేదా? అంటే భార్య పోయిందనేటువంటి ఆ విషయం తెలిస్తే ఆ వ్యక్తి ఎలా ఉంటాడండి, బాధగలుగుతుందా కలగదా? కానీ మీలో ఆ ముఖంలో మార్పు కనబడడం అనేది మేము చూడలేదంటే. అప్పుడు ఆయన అన్నాడు, అగ్ని వేడిగా ఉందంటే ఎవడైనా ఆశ్చర్యపడతాడా, మంచు చల్లగా ఉందంటే ఎవడైనా ఆశ్చర్యపోతాడా, అలాగే వచ్చిన జీవి వెళ్ళాడన్నా కానీ అలాగే ఉంటుంది. ఎందుకంటే అది సహజం. అగ్నికి కాలడం ఎలా సహజమో, మంచుకి చల్లదనం ఎలా సహజమో, వచ్చినవాడు వెళ్ళడం కూడా అలాగే సహజం. జాతస్య హి ధ్రువో మృత్యు, ధ్రువం జన్మ మృతస్య చ. ఇది సహజం, దీనికి వేరుగా చూడాల్సిన అవసరం ఏంది? మంచు కాలుతుందంటే ఆశ్చర్యంగా చూడాలి అంతే కదా, అగ్ని చల్లగా ఉందంటే ఆశ్చర్యంగా చూడాలి. కానీ వాటి సహజమైనటువంటి లక్షణం అవి చూపించినప్పుడు మనం ఎందుకు ఆశ్చర్యపోవాలి? అలాగే దేహానికి జనన మరణాలు సహజ ధర్మాలు కనుక, వచ్చింది పోతోంది కనుక అది సహజమే, దాని గురించి మళ్ళీ మనం రెండు మార్లు ఎందుకు మాట్లాడుకోవాలి అనే విషయం చెప్పారండి మహానుభావులు స్వామి రామతీర్థ గారు. అలాగే ఇక్కడ కూడా వీళ్ళందరికీ పరమాత్మ దృష్టి లేదు. యశోదమ్మ వెంటనే ఆవిడ వెతుక్కుంది పరమాత్మని. పదార్థం కోసం వెతుక్కునేవాడు బద్ధజీవుడు, పరమాత్మ కోసం వెతుక్కునేవాడు బుద్ధజీవుడు. నువ్వు బుద్ధజీవుడివా బద్ధజీవుడివా అదే అడిగారు రామకృష్ణానంద స్వామి వారు. పదార్థం కోసం వెతుక్కుంటే బద్ధుడివే, పరమాత్మ కోసం వెతుక్కుంటే బుద్ధుడివి. నువ్వు బుద్ధుడివి కావాలి కానీ బద్ధుడివి కాకూడదన్నారండి. లోకంలోకి ఎందుకు వచ్చాం? బుద్ధులం కావడానికి వచ్చాం, బద్ధులం కావడానికి రాలేదు. బద్ధులం కావడానికి కేవలం మానవ శరీరం అక్కర్లే. పశుపక్ష్యాదుల్లో ఏ జీవిత ఏ జీవిలోకి వెళ్ళినా బంధనం ఉంది, ఇంద్రియ విషయాలు ఉన్నాయి, లోటు పడ్డానికి ఆ జీవితాలు సరిపోతాయి. యశోదమ్మ పిల్లాడి దగ్గరికి వెళ్ళి అంటోంది, అలసిటివి కదన్న, ఆకొంటివి కదన్న, మంచి అన్న ఏ కుమానుమన్న, చన్నుగుడుగుమన్న, సంతసపడుమన్న, అనుచు చన్నుగుడి అద్భుతునకు. యశోద ఏం చేస్తుంది, ఆ పరిగెత్తుకొచ్చి, చిన్న నాన్న అలసిపోయావా, ఆకలేస్తోందా, మా మంచి నాన్నవు కదా, ఇదిగో పాలు త్రాగు తండ్రి, చక్కగా నవ్వాలి పాలు త్రాగి అని యశోదమ్మ కృష్ణుడికి పాలిస్తాను. ఎంతోమంది వృద్ధులైనటువంటి గోపకులు ఈ బాలుడికి బాలగ్రహం జరిగి సోకిందేమోనని మరలా వాళ్ళ ప్రయత్నం వాడు చేసి రక్ష పెట్టాడు. ఇలాగా శకటాసురుడు అనేటువంటి వారి వృత్తాంతాన్ని మనకి భాగవతంలో చెప్పారు. దీనికి గంధభాగవతంలో అసలు ఈ శకటాసురుడు ఎవరు అనే దానికి ఒక చిన్న కథ చెప్పారు. హిరణ్యాక్షుడు అనేటువంటి ఆయనకి ఉత్కచుడు అనే పేరు కలిగిన ఒక కుమారుడు ఉండేవాడు. ఈ ఉత్కచుడు పూర్వం లోమస మహర్షి ఆశ్రమ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడున్నటువంటి చెట్లు ఏవైతే ఫలపృక్ష భరితమై చక్కగా ఇతరులకు ఉపయోగపడుతూ నీడనిస్తూ వాటి ఆకలి తీరుస్తూ ఏ పండ్లు ఏ వృక్షాలైతే ఉన్నాయో వాటన్నింటినీ అకారణంగా విరవడం మొదలెట్టే. కొంతమందికి ఒక గుణం ఉంటుందండి, మంచి చేయకపోగా చెడు చేయడం. మంచి చేయడం ఎలాగో చేతగాదు. దానికి మా రామకృష్ణానంద స్వామి వారు ఒక చిన్న కథ చెప్పేవారు. ఓ చోట ఒక కోతి ఉందటండి, కోతి ఓ చోట అదే చోట దగ్గరలో ఒక పక్షి ఉందండి. ఈ కోతి ఏం చేస్తుందండి, ఆ కొమ్మ మీదకి ఈ కొమ్మ మీదకి ఎగిరి దూకటమే తప్ప దానికి, మన వాళ్ళు అంటారు కదా కోతి చేస్తారు, ఓ చోట మనసు కుదరదు. మనస్సు నిలకడలేని వాడికి పెట్టే పేరు ఏమిటంటే కోతి అండి అంటారు. అలాగే ఈ పక్షి ఏం చేస్తుందండి, దాని ఆహారం తెచ్చుకుంటుంది, చక్కగా ఒక గూడు నిర్మాణం చేసుకుంది. ఈ ఒక రోజున ఈ కోతితో చెప్తుంది, కోతి బాబా అలా ఎందుకే ఆ కొమ్మ మీదకి ఈ కొమ్మ మీదకి తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకుంటావు, రాబోయేది వర్షాకాలం, నువ్వు ఉండడానికి ఏదైనా గూడు ఏర్పాటు చేసుకో, ఎక్కడైనా వర్షం వస్తే ఎక్కడ తలదాచుకుంటావి అని మంచి మాట చెప్తుంది. ఈ కోతి ఏమంటుంది, ఎప్పుడో రాబోయే వర్షాకాలానికి నేను ఇప్పుడు నుంచే పని చేయాలా, నాకేమైనా అవసరమా, నీకంటే దిక్కుమాలి దానివి, నీకెవడో రక్షణ లేడు కనుక నువ్వు ఏర్పాటు చేసుకుంటావు నాకే అని ఇది ఆ మాటని తృణీకరించింది. సరే కాలంలో వర్షాకాలం నాకన్నా ఉంటుందా అండి, మనకు కూడా నాలుగు కాలాలు. ఏ కాలాలు, భూతకాలం, భవిష్యత్తు కాలం, వర్తమాన కాలం, పోయే కాలం. ఈ నాలుగు ఉన్నాయండి మనకి. మనకి ఈ మూడే తెలుస్తాయి కానీ అదొక్కటి తెలియదు పాపం, పోయే కాలం అవుతుందని తెలుసుకోలేడు. ఎవడైనా కాలాలు ఏంటంటే మూడే అంటాడు, జ్ఞానిని అడిగితే నాలుగోది కూడా ఉందిరా పోయే కాలం అంటాడు. అలాగే ఈ వర్షాకాలాన్ని గుర్తించలేదు కానీ కాలం ఆగుతుందా, వర్షాలు వస్తున్నాయి. వస్తుంటే చక్కగా ఈ పక్షి ఏం చేసిందండి, గూళ్ళో ఏ గూడు తాను కట్టుకుందో ఆ గూళ్ళో ఇది చక్కగా సేవ తీరింది. ఈ కోతండి బాగా వణికిపోతూ, ఎవరు రానిస్తారండి దాని ఇంట్లోకి, ఎవరు రానివ్వలేదు, అందరూ బయటికి తరివేస్తున్నారు, వర్షంలో తడిచిపోయి గరగద ఉడుగుతుంటే ఇప్పుడు మళ్ళీ ఈ పక్షి వచ్చి బయటికి, కోతి బావ నీతో చెప్పాను కదే ఏదైనా గూడు కట్టుకోమని, బాగా మంచి ఎండాకాలంలో చలికాలంలో ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఈ వర్షాకాలంలో తడిచే ఇబ్బంది ఉండదు కదా అంటే, దీని బాగా కోపం వచ్చి గూడు కట్టుకోవడంలో నీకు నైపుణ్యం ఉండొచ్చేమో కానీ పూల కొట్టడంలో నా నైపుణ్యం చూడని ఆ పక్షి గూడు కాస్త చెరిపేసిందండి. అందుకని చెడ్డవాడికి మంచి కూడా చెప్పకూడదండి, కోతి లాంటి వాడికి అసలు చెప్పకూడదు. వాడేం చేస్తాడు, వాడు గూడు కట్టుకోకపోగా మన కొమ్మ పీకేస్తాడు. కాబట్టి చెడ్డవాళ్ళకి ఎంతవరకు ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాలి. వాడు వినడు అనుకున్నప్పుడు వాడితో జాగ్రత్త ఉంటాడు. ఎందుకనండి, మా గురువుగారు చెప్పేవారు, బురదలో పడ్డటువంటి గొడ్డు వెనకాల వెళ్ళేవాడు కూడా జాగ్రత్తగా ఉండాలి అని. బురదలో పడ్డటువంటి గొడ్డు వెనకాల పోతున్నాడు అనుకోండి, అకారణంగా తోక విసురుతూ ఉంటుందని, దానికి ఉండే లక్షణం అది, వీడు తెల్ల బట్టలతో తగుదునమ్మా అని పోయాడు అనుకోండి, మొత్తం అది బురదంతా కూడా వీడి మీదే పడుతుంది. అలాగే దుర్మార్గుడికి కూడా ఈ చేతనైనంత దూరంలో ఉండాలి. అందుకని అస్తమానం వాడి దగ్గరికి పోయామనుకోండి, వాడి కొంపనిలో పెట్టుకోలేకపోగా మన కొంప బీకేస్తాడు, జాగ్రత్త ఉండాలి. అందుకని ఇక్కడ కూడా చక్కగా వీళ్ళకి ఏది పరమాత్మ చూడండి, మనకి ప్రతి కథలో కూడా ఒక నీతి చెప్తాడు. ఈ ఉత్కచ్చుడు అనేటువంటి వాడు చెట్లు వేయకపోగా ఇతరులకు నీడనిచ్చే వాటిని, ఇతరులకు ఫలాన్నిచ్చే వాటిని వాటిని కారణంగా తీసేస్తున్నాడండి. లోమస మహర్షి వారికి కోపం కలిగింది, ఎరా నువ్వు చెట్టు వేయలేదు, నువ్వు వీటిని పెంచడం లేదు, అకారణంగా ఆశ్రమ ప్రాంతంలో ఉన్నటువంటి చెట్లకి ఇతరులకు నీడనిచ్చి ఆకలిచ్చే తీర్చేటువంటి వాటిని ఇలా నాశనం చేస్తున్నావే, నీకేమైనా బుద్ధి ఉందా, ఇదంతా కూడా నీ స్థూల దేహాన్ని చూసుకొని చేస్తున్నావు గనక చక్కగా, ఇదిగో నేను ఇతని బలం కలిగిన వాడిని, ఈ బలం చూడు అని స్థూల శరీరాన్ని నమ్ముకొని కదా ఇది చేస్తున్నావు, అందుకని నీ స్థూల శరీరాన్ని నువ్వు పోగొట్టుకుందువుగాక, ఒక బండిగా నీ దేహం మారిపోవునుగాక అని అతడు శాపం ఇచ్చాడు. దాంతో వాడు ఆ లోమస మహర్షి వారిని వేడుకొని, అయా క్షమించండి, నేను చేయకూడని పని చేశానంటే, అప్పుడు అన్నాడు, చెయ్యకూడని పని చేసిన దోషాలకు ప్రాయశ్చిత్తం కృష్ణనామస్మరణ, కృష్ణుడు యొక్క పాదస్పర్శ. భగవంతుడి యొక్క అనుగ్రహం తప్ప లోకంలో దోషాన్ని తొలగించే వస్తువు ఇంకోటి లేదు. అందుకే పవిత్రంలోకి వెళ్ళా పవిత్రమైన వస్తువు ఏమిటంటే భగవంతుడే, ఆయనకు మించినటువంటి వస్తువు ఇంకోటి లేదండి. అందుకే భగవన్నామానికి మించినటువంటి ఔషధం లేదు కలియుగంలో. పవిత్రాల్లోకి వెళ్ళా పవిత్రమైంది ఏది అంటే, మనకి మహాత్ములు సద్గురు అవధూతేంద్ర స్వామి వారు చెప్పేవారు, కలౌ నాస్త్యేవ గతిరన్యదా, హరేర్నామైవ కేవలం. కలియుగంలో కనీసం దోషాలన్నీ పోగొట్టగలిగేది ఏమిటి అంటే నామస్మరణ. నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణి కలౌ కల్మషచిత్తానా పాప ద్రవ్యోపజీవనం విధిక్రియ వేదీ విధిక్రియ విహీనానా గతి కేశవ కీర్తనాత్. ఇంకో గతి లేనే లేదు. ఎందుకని, కలౌ కల్మషచిత్తానాం, భాగవతంలో శ్లోకాలండి ఇవన్నీ కూడా, కలౌ కల్మషచిత్తానాం, కలియుగంలో ఈ చిత్తం అటండి కలుషితం అయి ఉంటుందట. బయటికి ఎవరో చేసేది కలుషితం కాదండి, మనకు మనమే దృశ్యమాన ప్రపంచంలోకి వెళితే రకరకాల కలుషితమైన విషయాలు ఈ మనసుకు చేరతాయి. దీన్ని ఎవడు పాడు చేయక్కర్లేదు. మనం బయటకు వెళితే ఆకర్షించే బోరడు కనపడతాయి. కాబట్టి కలియుగంలో ఉండేటువంటిది ఏమిటంటే మొత్తం దోషభూయిష్టంగా ఉంది కనుక చిత్తము ఉరికిపడడం చాలా తేలిక. కలియుగంలో శుభ్రపడడం చాలా కష్టమండి, కానీ మురికి పట్టడం చాలా తేలిక కలియుగంలో. అందుకని ఎవరికైనా బట్టకు మురికి పూసుకోవడం తేలిక, తెల్లబడడం తేలిక అంటే మురికి పూసుకోవడం చాలా తేలిక అండి. మురికి పూసుకోవడం చాలా తేలిక. ఏది తారు తీసుకొచ్చుకొని తెల్లబట్ట కంటించుకోవడం ఎంత తేలికండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ అదే ప్రకారం తెల్లగా చేయాలంటే అది ఎన్ని జన్మలు పోవాలో. ఒక్కొక్క తారు అయితే వస్త్రం చిరగాల్సిందే కానీ దానికి మాత్రం తెలుపు రాదు. అలాగే కొన్ని దోషాలు ఎలా ఉంటాయంటే జీవితాలు వెళ్ళిపోవలసిందే తప్ప వాడికి బాగుపడదామనేటువంటి దృష్టి ఎప్పటికీ కలగదు. అందుకని కలోకల్మష చిత్తానాం పాప ద్రవ్యోపజీవనం. ఇక కల్మషమైన చిత్తం ఒకటి ఉంటుందట కలియుగంలో. రెండవది ఏమిటి, ఇతరుల సంపాదన మీద ఆధారపడి జీవించడం. ఇతరులు ఏదో తెస్తారు, లేకపోతే ఇతరులు ఏదో నాకు సమకూరుస్తారు అనేటువంటి భావన కలిగి ఉండడము మానవుడికి ఉండేటువంటి లక్షణం. విధిక్రియ విహీనానా గతి కేశవ కీర్తనా. ఇక మానవుడికి ఇంకొక గతి గోవింద కీర్తనం. మీరు ఏదైనా అనండి, ఇక భగవన్నామం తప్ప ఇంకోటి గతి లేనే లేదు. ఎప్పుడైతే పరమాత్మ ఆయన ఆ లోమశ మహర్షి వారు అతడికి ఆ శాపాన్ని ఇచ్చారో, ఈయన వెంటనే పాదాల పడి వేడుకుంటే నువ్వు ఒక శకటాసురుడి జన్మని పొందుతావు, ఈ స్థూల శరీరం నీకు ఇంతటి ఏది ఒక దుర్మార్గపు లక్షణాన్ని కలిగించింది కనుక మళ్ళీ ఈ దేహం పోవడానికి పరమాత్మ అవతారానికి వస్తాడు, అప్పుడు నీకు శాప విమోచనం జరుగుతోందంటే ఆయనే శకటాసురుడిగా వచ్చాడు. తరువాత ఎప్పుడైతే శకటాసుర వృత్తాంతం అయిపోయిందో వెంటనే తృణావర్తుడు అనేటువంటి ఒక మహానుభావుడు రావడం జరిగింది. మీరు ఒకసారి భాగవతంలో ఒక్కొక్క రాక్షసుని చూడండి, మనకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోతేనే భగవంతుడి సన్నిధానం మనకి ఇంకాస్త దగ్గర అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే వాసన పోతుందో అప్పుడు ఈ శకటాసురుడు అనేటువంటి వాడు మన జీవిత రథం మంచి మార్గంలోకి రావడానికి అవకాశం ఉంది. జీవితం మంచి మార్గంలోకి రావాలంటే అడ్డుపడేటువంటి ఇంకొక గుణం ఏమిటంటే రజోగుణం అండి. రజోగుణం అంటే బాగా కోపాన్ని పొంది ఉండడం. అకారణంగా కోపాన్ని పొందడం కూడా మానవుడిలో ఉండేటువంటి ఒక సప్త వ్యసనాల్లో కోపాన్ని పొందడం కూడా ఒక గుణం అన్నమాట. మన జీవనం సక్రమంగా సాగాలి అంటే రజోగుణం ఉండకూడదు. రజోగుణం ఏం చేస్తుంది అంటే మన కళ్ళని కనిపించనివ్వకుండా చేస్తుంది. అంటే ఎదుటి వ్యక్తి యొక్క గొప్పదనాన్ని కానీ ఎదుటి వ్యక్తి యొక్క ఉన్నత తత్వాన్ని కానీ గుర్తించనివ్వదు. అది మన కళ్ళకు పొరలు పడతాయంటారు చూడండి. కళ్ళకు పొరలు కమ్మాయంటారే, అవే పొరలు వయస్సురీత్యా వచ్చే పొరలు డాక్టర్ తీస్తాడు, కానీ జన్మత వచ్చే పొరలు అది ఎవరు తీస్తారు? అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. మనకి బయట డాక్టర్ తీసే పొరలు కాదండి ఇవి, అహంకార మమకారాలు అనేటువంటి పొరలు, నేను ఇంతటి వాడిని నాకు ఇంతటి గొప్పవాడిని అనేటువంటి భావన కలిగిన పొరలు. ఈ పొరలు తొలగడం చాలా కష్టం. వాడే రజోగుణ రూపంలో తృణావర్తుడై వస్తాడట. తృణావర్తుడంటే అర్థం ఎవరండి? గాలి. ఇక్కడ వాయు సంభూతం ఒకటి ఉందండి అంతరేంద్రియాలను. ఏమిటి వాయు సంభూతం? మనస్సు. మనస్సు యొక్క కల్లోలమే రజోగుణం, మనస్సు యొక్క ఆందోళనే రజోగుణం. కాబట్టి ఇక్కడ మనస్సుకు ప్రతీక వాయు అనేటువంటిది. భగవద్గీతలో స్వామి అంటాడు కదా, మనస్సుని కట్టేయి మనస్సుని కట్టేయి. వెంటనే అర్జునుడు అంటాడు, మనందరికీ ప్రతినిధి కదా అర్జునుడు. వెంటనే ఏమంటాడు, బావా ఎప్పుడు కూడా వినేవాడెప్పుడు లోకుగానే ఉంటాడు, చెప్పేవాడికి మనస్సును కట్టు మనస్సును కట్టు అని చెప్తున్నావు. మనస్సు ఏమైనా కట్టడానికి అదైనా ఒక వస్తువా కనబడుతుందా? గాలిని బంధించడం ఎంత కష్టమో మనస్సుని కట్టడం కూడా అంతే కష్టం అని చెప్పేసి దానికి పరమాత్మ ఏం చెప్పాడు, అర్జున నేనేదైనా చెప్పే నేనేదైనా చేసే ఎందుకు వాడికి చెప్తాను, నేను చేసిందే నీకు చెప్తున్నాను. ఏం చేసావయ్యా నువ్వు? నేను మనస్సుని కట్టిన వాడిని, గాలిని బంధిస్తావా అని అడిగావు కదూ, నేను గాలి కంఠాన్నే పట్టుకున్నవాణ్ణి, గాలి కంఠాన్ని నేను పట్టుకున్నాను. నీకు తెలుసా నా చరిత్ర? నువ్వు గాలిని పట్టడం కష్టం అంటున్నావే, గాలిని పట్టేనే నీకు చెప్తున్నాను, కట్టడం సాధ్యం కాబట్టే నీకు చెప్తున్నాను. ఆ గాలి ఎవరండి? తృణావర్తుడు. ఈ తృణావర్తుడు అనేవాడు సుడిగాలి రూపంలో వస్తాడు భాగవతంలో.
కొడుకునొకనాడు తొడపైన నిడుకొని ముద్దాడి తల్లి ఎలమిని గురుచో కడుదొట్ట కొండ శిఖరము వడుగున వేగయ్యనకడు వసుదాదీశ. పరమాత్మకి తృణావక్తులు వస్తున్నాడని తెలిసండి ఆయన. ఈయనేమనుకున్నాడంటే, బాధ ఏదైనా వస్తే నాకు చెందాలే కానీ నన్ను ఆశ్రయించిన వాడికి చెందకూడదు. ఇది పరమాత్మ యొక్క వైభవం అండి. ఏదైనా బాధ వచ్చిందనుకోండి అది నాకు చెందాలి, నన్ను తాకిన తరువాతే నన్ను ఆశ్రయించిన వాడికి ఇది చేరాలి, అక్కడిదాకా వచ్చేంత వరకు నేను అడ్డుగా నిలబడతాను. ఇప్పుడు కృష్ణయ్యకి తృణావర్తుడు వస్తున్నాడని ఆయనకు అర్థమైంది. ఇప్పుడు యశోదావడిలో తానున్నాడు. తృణావర్తుడు వచ్చారనుకోండి, యశోదమ్మని కూడా తనతో పాటు తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు తనని ఒళ్ళో పెట్టుకున్నటువంటి ఆ కొద్దిపాటి చర్యకి యశోద కూడా అగచాట్లు పడాలి. ఆయన ఏమనుకున్నాడు, ఈ ఇబ్బంది మా అమ్మకు కలగకుండా ఉండుగాక, ఈ దుఃఖం నుండి యశోద ఉపశమనం పొందుగాక, అందుకని తానేమయ్యాడు ఉన్నట్టుగా ఉండి తాను బరువయ్యాడు. తాను బరువయ్యి యశోదమ్మ లోపలికి పంపించాడండి పరమాత్మ. అంటే ఏ బాధ అయినా ముందు నాకే చెందాలి. అయితే మనం దాన్ని అర్థం చేసుకోలేము. భగవద్ వాక్యాన్ని వినడం తేలికే కానీ భగవద్ విషయాన్ని అంతరంగంలో ఆలోచించడం చాలా కష్టం. ఆయన యొక్క చర్యలు అంత తేలిక అర్థం కావండి, పరమాత్మ యొక్క చర్యలు అంత తేలిక అర్థం కావండి. అందుకనే ఆయన ఇది లీలామృతం, భగవంతుడిది లీల. ఎందుకని, మనం ఎదురుగా కనబడుతున్న దాన్ని నమ్ముతాం, కానీ కనబడుతున్న దాని వెనుకాతలు ఉన్న రహస్యం ఆయన ఒక్కడే ఎరుకగలడు. ఆ రహస్యం ఆయనకు తెలుసు. అలాగే పరమాత్మ కూడా తృణావర్తుడు రాబోతున్నాడు గనక యశోదమ్మకు బరువయ్యాడు, ఆవిడ అనుకుంది అయ్యయ్యో నా పిల్లాడికి బరువైపోయాడే, ఈ పిల్లాడికి ఏమైనా దుష్టగ్రహాలు సోకాయేమో అని దృష్టి దోషం తొలగడానికి ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే యశోదమ్మ లోపలికి వెళ్ళిందో ఆ సమయంలో కరుడకు కంసుని పంపున అరగి తృణావర్తుడవని కవాచాటముగా సుర కరువలి అయి బిస బిస అరుదనుదనము సరిసరి హరికొనిపోయం. పరీక్షిణ మహారాజా, కఠినాత్ముడైనటువంటి కంసుడు పంపిన తృణావర్తుడనే రాక్షసుడు సుడిగాలి రూపంలో రయ్యమనే శబ్దంతో అకస్మాత్తుగా భూమిపైన దిగివచ్చాడు. ఇక్కడ రహస్యం ఏమిటంటేనండి, రజోగుణం అంటే ధూళిని. దుమ్ము ఏం చేస్తుందండి, ఒకటి ఉన్న వస్తువుని ఉన్నట్టుగా చూడనివ్వదు, రెండవది మార్గాన్ని తప్పేలా చేస్తుంది, మూడవది పరమాత్మ యొక్క అనుభూతినది పొందనివ్వదు. ఇప్పుడు ఈ కళ్ళు ధూళి పడింది అనుకోండి, కళ్ళల్లో ఎన్ని అవస్థలు ఉన్నాయో మనకి చెప్తున్నాడు. మొట్టమొదటిదేమిటి, ఎదురుగా ఉన్న వస్తువు కనపడదు, రెండవది మార్గం తప్పిపోతాం. రజోగుణ ప్రేరేపితుడైన వాడు కూడా భగవద్ మార్గాన్ని తప్పిపోతాడు. రెండవది తనకు అత్యంత చేరువై ఉన్నటువంటి పరమాత్మ యొక్క అనుభూతినే తాను మర్చిపోతాడు. కారణం ఏమిటి అంటే, వాడికి కలిగినటువంటి కొరల యొక్క ప్రభావం, రజోగుణ ప్రభావం. కరుడకు కంసుని పంపున, దుష్టుడైనటువంటి ఈ కంసుడు పంపితే ఇంతగాని ఎప్పుడూ ఎరగము అని గోపీ గోపకులు అనుకునేలాగా ఈ పిల్లాన్ని ఒక్కసారిగా ఆవరించేసి తమ కళ్ళ ముందరే కృష్ణుణ్ణి అలా తీసుకుపోతుంది. కారణమేమిటి, కృష్ణుడే అవకాశం ఇచ్చాడు ఆ గాలికి. తాను అవకాశం ఇవ్వకపోతే తనని ఎత్తగలిగి తనని మోయగలిగినంత శక్తి తృణావర్తునికి ఉంటుందా? స్వామి ఆలోచించాడు, ఇక్కడే ఈ సుడిగాలి ఇక్కడే తన ప్రభావం చూపిస్తే తనతో పాటు తన వాళ్ళు కూడా ఇబ్బంది పడాలి కనుక తాను బరువై యశోదమ్మని పంపించాడు, తాను తేలికై తృణావర్తుడి వెంట వెళ్ళాడు. యశోదమ్మ దగ్గర బరువై అలా నిలబడ్డాడు, తృణావర్తుడి దగ్గర తేలికయ్యాడు. ఎక్కడ బరువయ్యాడు, ఎక్కడ తేలికయ్యాడు? భక్తుడికి భారమై భక్తుడి దుఃఖాన్ని తొలగించాడు, దుష్టుడికి తేలికగా మారి తనని తీసుకెళ్లేలా చేసుకోగలిగాడు. ఇప్పుడు తృణావర్తుడు అనుకుంటున్నాడు, ఎంత తేలిక వచ్చిన వాడిని చంపడానికి ఇద్దరు వచ్చి చచ్చారే, పోతను చచ్చిపోయాడు, శకరాసుడు చచ్చిపోయాడు. వీడు అనుకుంటున్నాడు, నా అంతటి బలం వాడక లేకపోవడమే కారణం, ఏదో పంటాన్ని పంపామని కంసుడు చెప్పారు, చచ్చాను చచ్చామని ఇద్దరు చచ్చారే, కానీ నా అంతటి తెలివి నా అంతటి బలం ఎవరికీ లేదు. భగవంతుడు కూడా రజోగుణంలో మన బలాన్ని అలాగే పెంచుతాడే. బాగా రజోగుణ ప్రేరేపితుడైన వాడు కూడా వాడు అనుకుంటాడు, ప్రపంచంలో నా అంతటి వాడు లేడు, నేను ఇంత బలవంతుడిని, నేను ఇంత గొప్పవాడినని వాడి అహాన్ని బాగా పెంచేస్తాడు పరమాత్మ. తాను ఆ వాడిలో అహం పెరిగి తాను తేలికైపోతాడు. భగవంతుడి భారం తెలిసినప్పుడు వాడి బలం ఎంతో తెలుస్తుంది. తృణావంతుడు అనుకుంటున్నాడు, ఇంత తేలిక వచ్చే పిల్లాడే, వీడిని చంపడానికే ఇద్దరు వచ్చారనుకున్నాడు.
ఎప్పుడైతే తను దూరంగా తీసుకెళ్ళిపోయాడో పరమాత్మ అనుకున్నాడు, నీ మరణానికి నువ్వే ఏర్పాటు చేసుకుంటున్నావురా, నువ్వే ఏకాంతానికి తీసుకెళ్తున్నావు, తీసుకెళ్ళి తీసుకెళ్ళు, నిన్ను ఎక్కడ చంపాలో అక్కడే చంపుతాను, ఎక్కడ నా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందో అక్కడే నీ మరణం జరిగి తీరుతుంది అని పరమాత్మ నిర్ణయం చేశాడు. అలా తృణావృతుడు తీసుకెళ్తుంటే తేలిగ్గా వెళ్ళిపోతున్నాడు. సుడియనుగని హరి సుడిబడ సుడిగాని తెరడు రక్కసుడు విశరడి ఆ సుడిగాలి ధూళి కన్నుల సుడసిన గోపికలు బెగడి సుడిబడిని అధిపా. పరీక్షి మహారాజా, కష్టమంటే ఎరుగని చిన్న బాలుడు సుడిగాలిలో చిక్కుకుపోయాడే, ఆ సుడిగాలి రాక్షసుని విసిరిన ఈ గాలికి దుమ్ము దుమారం గోపికల కన్నులను చుట్టుకుంది. ఇక్కడ రజోగుణం ఎంత ప్రమాదమో చెప్తున్నారు. గోపికలు కూడా భగవంతుడిని చూడలేకపోయారు. గోపికలు అంటే అర్థమేం చెప్పుకున్నాం, గోపికలు అంటే ఇంద్రియముల ద్వారా భగవంతుడు యొక్క రసామృతాన్ని పానం చేసేవారు గోపికలు అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ గోపికలు కూడా రజోగుణానికి తల వంచారంటే కోపం అనేటువంటిది ఎంతటి వాణ్ణైనా ఎలా చేస్తుందో మనకు చక్కగా భాగవతంలో చెప్తారే. కోపం అనేటువంటిది మానవుణ్ణి తృంచేటువంటి అగ్ని. దీన్ని తేలిగ్గా ఏం చెప్పారంటే, తను కట్టుకున్న వస్త్రంలో నిప్పుని పెట్టుకున్నవాడు ఎలాంటి వాడో కోపాన్ని ఒళ్ళో పెట్టుకున్నవాడు కూడా అలాంటి వాడు అని చెప్పారు. నిప్పుని ఎవడైనా తెచ్చి వస్త్రంలో మూట కడతాడండి, వస్త్రంలో నిప్పుని మూట కడితే ఏమవుతుంది, వస్త్రాన్ని తగలబెడుతుంది, ఆఖరికి వస్త్రాన్ని తొలగి 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 శరీరానికి చేరుతుంది, వాడినే తగలెట్టేస్తుంది. నిప్పు ఒంటికి ఏది వస్త్రానికి చుట్టుకొని తన ఒళ్ళో పెట్టుకున్నవాడు ఎలాంటి వాడో కోపాన్ని వెంట తెచ్చుకునేవాడు కూడా అలాంటి వాడే. ఇలా పరమాత్మ ఆ తృణావర్తుడి బలాన్ని పెంచినట్టుగా కాస్త నటించాడు. ఈ సుడిగాలి రాక్షసుడు ప్రభంజనంలాగా విజృంభించి అలా పైకెళ్ళిపోతే ఒక్క ముహూర్తం సేపు అలా తిప్పాడు పరమాత్మని. ఒక్క ముహూర్తం సేపు సుడిగాలి రూపంలో అలా అలా చుడుతూ దూరానికి తీసుకెడుతున్నాడు. ఈ పసివాడు కనబడకపోయేటప్పటికీ యశోదమ్మ ఈ లోపల లోపలికి వెళ్ళింది. ఏవో ఆవిడ దృష్టి దోషం తొలగడానికి కొన్ని వస్తువులు పట్టుకొచ్చింది. ఈ పిల్లాన్ని ఇక్కడే పెట్టాను కదా, ఎక్కడికి పోయాడని చూస్తోంది. కనబడకపోయేటప్పటికీ యశోదమ్మ, పాపని చూడగానక విపత్తశనుంది కలంగి తల్లి, ఓ పాపడా ఓ బాల సూర్యనిభ ఓ బాల శిరోమణి, నేడు గాలికి చేపడి పోయిత వేయనుచు చీలుచు దైవముదాల దూరుచున్, తాపము నుండి నెవ్వగల దొయ్యుచు గురియుచు పిట్టుగూయుచున్. ఈ పిల్లాడు కనబడకపోయేటప్పటికీ అయ్యో సుడిగాలి ఆపదలో పడిపోయావా కన్నయ్య అంటూ అలాగే పిల్లాడిని గొంతెత్తి పిలుస్తూ 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 దైవాన్ని నిందిస్తోంది. ఓ పాపదైవమా, నా పిల్లాడే దొరికాడా, నా పిల్లాడిలా తీసుకెళ్ళిపోయావా అని దైవాన్ని కూడా తోలనాడుతూ ఆవిడ అలా పడిపోయింది. వెంటనే అమ్మ దుఃఖాన్ని చూస్తున్నాడు అక్కడ పైనుండి. ఇక్కడ చుట్టూ చేరిన గోపికలతో అంటోంది, ఇక్కడ పెట్టితి తనయుడిక్కడ ఆడుచునుండే, గాలి తానెక్కడ నుండి వచ్చే, శిశువెక్కడి మార్గము పట్టిపోయే, నేడెక్కడ చొత్తుననుచు కమలేక్షణ క్రేపుదరంటి భిన్నయ్యి పొక్కుచు రాలు గోప్రియ భూస్థలి రాలే దురంత చింతయ్యి. ఇప్పుడు ఇక్కడే కూర్చోబెట్టారమ్మా, ఇక్కడే నా పిల్లాడు ఆడుకుంటున్నాడు, ఈ గాలి ఎక్కడి నుంచి వచ్చిందో, ఆ గాలి వెంట నా బాబు ఏ వైపు వెళ్ళిపోయాడో కదా అని లేకదూడ కనిపించకపోతే ఆవు ఎలా తల్లడిల్లిపోతుందో అలా దుఃఖపడుతుంది. ఈ చిన్ని పాపడి కోసం కిన్నురాలైనటువంటి యశోదాదేవిని చూసి గోపికలు కూడా దుఃఖపడ్డారు. అయితే వీడు మహాగర్వంతో తీసుకెళ్తున్నాడు కదా స్వామివారిని, స్వామివారు క్రమేపీ క్రమేపీ బరువెక్కడం మొదలెట్టారు. ఇక్కడ అప్పటిదాకా తేలిగ్గా అనిపించిన స్వామి బరువెక్కాడు. చివరికి ఈ పిల్లాన్ని భరించడానికి కావలసిన శక్తి వాడి దగ్గర లేదు. ఎప్పుడైతే వాడికి కదలడమే కష్టమైపోయిందో, ఇలాంటి బాలుని నేను ఎక్కడా చూడలేదు, నా దిక్కేమిటి ఇప్పుడు అని వాడు ఏడవడం మొదలెట్టాడు. ఎప్పుడైతే ఈ ఆరాటాన్ని రాక్షసుడు పొందుతున్నాడో, కృష్ణుడు ఆ పిల్ల ఏనుగు లాంటి తొండాల వంటి రెండు చేతుల్ని నేరస్తుడి మెడకు బిగించేటువంటి బొండు కొయ్యల్లాగా రాక్షసుడి మెడకు తన చేతుల్ని బంధించాడు. మా భాగవతం చెప్పేటప్పుడు రామకృష్ణానంద స్వామి వారు అన్నారు, గాలికి మెడ చూసిన మగాడు ఎవడంటే కృష్ణుడు అన్నాడండి ఆయన. గాలికి మెడ చూసిన మగాడు. ఇప్పుడు మన గాలి వస్తుంది కదా, ఇప్పుడు ఈ గాలికి ఎక్కడ కళ్ళు ఉన్నాయి, ఎక్కడ చేతులు ఉన్నాయి అని నేను అడిగాను అనుకోండి, ఏమంటారు, కాబట్టి పిచ్చి పట్టిందండి మీకు, గాలికి ఎక్కడైనా మెడ కాళ్ళు చేతులు ఇవన్నీ ఉంటాయా అని మీరు అడుగుతారు. కానీ గాలికి కూడా మెడ చూశాడండి పరమాత్మ. అంటే ఆయన ఎవరండి,
ఆయన వీటికి కూడా నియామకుడు, ఆకాశానికి వాయువుకి వీటన్నింటికి నియామకుడు ఆయనే. ఆకాశ రూపంలో వచ్చాడు రాక్షసుడు. ఎవరంటే ఆకాశ రూపంలో వచ్చిన వాడు భాగవతంలో వ్యోమాసురుడు. వ్యోమాసురుడు కృష్ణుడి చేతిలో చచ్చాడా లేదా? అంటే ఆకాశం అనేది కృష్ణుడిని ఏమైనా చేస్తుందా? ఏమీ చేయలేదు. ఆకాశం తర్వాత వచ్చింది ఏంటండి? ఆకాశంలో నుంచి వచ్చింది ఆకాశద్వాయు. ఆకాశంలో నుంచి వచ్చింది వాయువు. వాయువు రూపంలో వచ్చిన వాడు ఎవరండి? తృణావర్తుడు. ఇప్పుడు తృణావర్తుడు స్వామి చేతిలో మరణించాడా లేక స్వామిని జయించాడా? తృణావర్తుడు స్వామిని ఏం చేయలేకపోయాడు. అంటే గాలి పరమాత్మను ఏమైనా చేస్తుందా? వాయువుకి పరమాత్మ లొంగుతాడా? పరమాత్మను ఏమైనా చేయగలిగిన శక్తి పంచభూతాల్లో వాయువుకుందా? లేదు. మరి అగ్నిలో నుంచి వచ్చింది ఏమిటండి? ఏమండి? వాయు అగ్ని. ఆ వాయువులో నుంచి వచ్చింది అగ్ని. అగ్ని రూపంలో రెండు మార్లు వస్తాడండి. అగ్ని రూపంలో రాక్షసుడు, దావాగ్ని రూపంలో కార్చిచ్చు రూపంలో వస్తాడు. ఈ రెండు మార్లు కూడా నారాయణుడు ఏమీ చేయలేకపోతాడు. ఆయనే నోరు తెరిచి ఆ నిప్పుని మింగేస్తాడండి భాగవతంలో. అంటే ఇప్పుడు అగ్ని పరమాత్మను ఏమైనా చేస్తుందా? ఆయన అగ్నికు లోబడి ఉంటుందా? అంటే ఆయన ఏమీ చేయలేదు. అంటే అగ్ని కూడా ఆ పరమాత్మ యొక్క లీలే. ఆయన కూడా ఆయన యొక్క సృష్టి. తర్వాత ఆకాశంలో నుంచి ఏమొచ్చిందండి? నీరు. ఇప్పుడు నీరు అంటే యమునండి. యమున ఆయనకు త్రావిచ్చిందా ఇవ్వలేదా? ఆయన సముద్రంలో ద్వారకానగర నిర్మాణం చేశాడా చేయలేదా పరమాత్మ? ఇప్పుడు నీరేమైనా పరమాత్మకి ఆ అపకారం చేస్తుందా? ఆయన ఏమైనా చేయగల శక్తి నీటికుందా అంటే లేదు. ఎందుకని? ఆ నీటికి శక్తి కూడా పరమాత్మే. ఐదవది ఏమిటి? భూమి. ఆ భూమిని చిన్న పిల్లవాడి రూపంలో ఆయన తినడం మొదలెట్టాడు. అమ్మా మన్ను తినంగనే శిశువునో ఆకుంటినో వెర్రినో నమ్మందూడకు వీరి మాటలు నన్ను విగొట్టంగా వీరి మార్గం ముగటించి చెప్పిరని చాలా పద్యం చెప్పాడు భాగవతంలో. ఇప్పుడు మన్ను పరమాత్మను ఏమైనా చేస్తుందా? చేయలేదు. ఎందుకని? ఆ మన్ను కూడా ఇంత ఉండ చేసి తినడం మొదలెట్టాడు గనక. అంటే పంచభూతాలు పరమాత్మని ఏమీ చేయలేవని కృష్ణతత్వం నిరూపణ చేసింది. అలాగే సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణానికి ప్రతీకేమో లేగదూడ రూపంలో వచ్చినటువంటి అసురుడు. ఏమండి? వాడు చిన్న లేగదూడ రూపంలో వత్సాసురుడు రూపంలో వస్తాడు. వత్సము అంటే సత్వగుణం అండి. అలాగే రజోగుణ రూపంలో వచ్చిన వాడు కేశి అనే రాక్షసుడు. వాడు గుర్రం రూపంలో వస్తాడు. తమోగుణ రూపంలో వచ్చిన వాడు కుమరైపీడం అనే ఏనుగు అండి. ఆ ఏనుగు రూపంలో వచ్చింది తమోగుణం. సత్వగుణం ఏమైనా చేసిందా కృష్ణయ్యని? దాన్ని దాటాడా లేదా? మరి రజోగుణ రూపంలో వచ్చాడు కదా ఆ గుర్రం రూపంలో కేసి. వాడేమైనా చేయగలిగాడా? ఏం చేయలేకపోయాడు. అంటే రజోగుణానికి పట్టుబడతాడా పరమాత్మ? రజోగుణాన్ని అంతమొందిస్తాడు. తమోగుణం ఏమిటి? కొవలైపోయడం. ఆ ఏనుగుని సంహారం చేశాడు పరమాత్మ కంస సంహారానికి ముందర. అంటే తమోగుణం కూడా పరమాత్మ చిత్తు చేస్తాడు. మూడు గుణాలకి లొంగని వాడు, మూడు గుణాలకి పుట్టుకకు కారణమైనటువంటి వాడు, ఏ గుణంలో ఉన్న ఏ వికారానికి లోను కానటువంటి వాడు ఆ పరమాత్మ అనేటువంటి తత్వాన్ని మనకు చక్కగా భాగవతంలో నిరూపణ చేశాడండి. పంచభూతాలు కానీ మూడు గుణాలు కానీ ఏవి ఆయన ఏవి చేయలేవన్నమాట. అలాంటి పరమాత్మ ఈనాడు తృణావర్తుడికి మెడని చూచి మెడని పట్టి బరువుగా వేలాడటం మొదలుపెట్టాడని మనకు భాగవతంలో తృణావర్త సంహారం వరకు కథాభాగాన్ని సాగిస్తున్నాడు పోతన మచ్చుల వారు. మిగిలిన కథాభాగాన్ని మనం రేపటి రోజున తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ. ఓం నమో మనోవచనా గోచర ప్రభు వాన్మానసాధార ప్రభు పరం జ్యోతి మమ హృదయ మందిర భాస్కరతి నిర విదూరా ప్రభు భాస్కరతి నిర విదూరా ప్రభు దిల్లిమిత బృదముల గతుల దివ్య సామదాన మాం శరణం శరణం గచ్చామి.